జగద్గురు శ్రీల ప్రభుపాదుకి రాధా శిష్య చంద్ర గదవాదికి రాధా గోపినాదికి రాధా పాత్ర సారథికి జగన్నాథ బలదేవి సుభద్రమాయకి గోవింద శ్రీనివాస్కి గౌరికాయకి హరినామ సంకీర్తనకి గౌర పూర్ణిమ మహామహోత్సవకి ఇతాయి గౌరవ ప్రేమనందు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అజ్ఞాన గుణవందస్య జ్ఞానాంజనశ్రాశయామి చక్షురుమ్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ గురుపదే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే వైరవాణి ప్రచారిణే నిర్విశేషతుల్యవాది పాశ్చాత్య దేశకారిణే జయ శ్రీకృష్ణ చరణ కన్యా ప్రభుత్యానందాన్ శ్రీఅద్వైతాగరాన్ శ్రీవాసరి గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ఈరోజు చాలా చాలా గొప్ప పర్వదినం. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అవతరించినటువంటి రోజు అన్నమాట. 500 సంవత్సరాల క్రిందట వెస్ట్ బెంగాల్ మాయాపూర్లో శ్రీ చైతన్య మహాప్రభు ఆయన అవతరించారు. సాక్షాత్తు కృష్ణుడే కృష్ణ చైతన్యగా అవతరించడం జరిగింది. నారాయణుని రాబోయే కలియుగంలో, ఇది ద్వాపర యుగంలో జరిగినటువంటి సంఘటన. రాబోయే కలియుగంలో మంద సుమంద మతయోర్ మంద భార్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, జీవిత కాలం తక్కువ, వీటన్నిటికీ మించి వరం ఒకటి ఉంటుందంట కలియుగంలో. ఇంత వరం అంటే మనసు ఎక్కువ కూడా కల్పజన్య ఉంటుంది. మీరు ఒక్క వ్యక్తిని చూడండి, ఏవం ప్రసన్న మనతో ప్రశాంతంగా ఉండే ముఖారవిందం భూపద్రవేశం వెతికినా కనిపించదు. ఎప్పుడు ముఖం చిక్కించుకొని అట్లా జీవితం నడుస్తూ ఉంటారు. ఎదురుగురు కన్నప్పుడు ఏడిస్తే బాగుండదు కాబట్టి ఏదో పళ్ళని బయటపెట్టి గుడ్ మార్నింగ్ సార్ మూలంగా ఎప్పుడు టెన్షన్ సార్. తర్వాత సత్యుగంలో ధర్మం 4 పాదాలు నడిచింది, రేఖాయుగంలో 3 పాదాలు, ద్వాపయుగంలో 2 పాదాలు, కలియుగంలో 1 పాదం. అదిగే ఏంట తెలుసా? సత్యం అంట. మనందరం రోడ్డు పొగడ నుంచి సాయంత్రం నాకు ఎన్న పద్దాలు తెలుస్తాం చెప్పండి. ఈ యుగంలో సత్యం అంట, అది ఒకటి నిలబడిందండి, ఎక్కడ నిలబడి. అదిగే 11 పాదాలు. ఇది జరిగింది కలియుగం 5000 సంవత్సరాలు. కలియుగం యొక్క జీవిత కాలం ఎంత? కాలం ఎంత తెలుసా? 432,000 సంవత్సరాలు. 5000 సంవత్సరాలు జరిగింది, 432,000 సంవత్సరాలు. ప్రథమ కాలంలోనే ఇంత ఘోరంగా ఉంది అంటే రాబోయే భవిష్యత్తులో కలియుగం ఎక్కడుందో చూడండి. కానీ ఇన్ని అమర్థాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నన్ను నుంచి తెలియగలరు ఇంకోటి లేడు అనుకుంటారు. అవును కదా? ప్రతి ఒక్కరు మౌత్ తీసుకెళ్ళాలి అనుకుంటారు. అందుకే అయినప్పుడప్పుడు ఆ తెలియదగ్గర గురించి ఒక సమాచారం ప్రోత్సాహం చెప్తూ ఉంటాను. ఒకసారి ఒక ఆశ్చర్యంగా చూసే పిల్లల్ని అడిగాడంట, ఒరే ఈరోజు మీకు చాలా తెలివైన ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలన్నాను. అడగలుస్తారన్నాను. ఒక టీచర్ అన్నారంటే, గుంటూరు నుంచి హైదరాబాద్కి 260 కిలోమీటర్లు అయితే నా వైఫ్ ఎంత చెప్పండి అన్నాను.
పిల్లలందరూ బిట్టుముఖాలు వేస్తారండి. గుంటూరుకి హైదరాబాద్కి పోవడానికి ఐవర్ వయసుకి ఏం సంబంధం అండి? వాళ్ళ పిల్లవాడు నేను చెప్తాను సార్ అన్నాడు. చెప్పలేదన్నా మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడు. అప్పుడు ఐవర్ బిట్టుముఖం వేస్తారంట, మీరు ఇంత ఖచ్చితంగా ఎక్కడ చెప్పగలిగాడు అని. అది ఇంత ఖచ్చితంగా ఎక్కడ చెప్పగలిగావు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడంట, దాన్నేం సార్, నాకు ఒక అన్న ఉన్నాడు, వాడు అక్క పిచ్చాడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చాడు 48 సంవత్సరాలు అన్నాడు. వాడు హాఫ్ మ్యాడ్, వాడికి 24 ఇయర్స్, మీరు ఫుల్ మ్యాడ్, అందుకని 40 ఎడ్యుకేషన్ గెస్ చేశాను కరెక్ట్ గా. అదే నాకు నేను చూశారు కలియుగంలో చాలా చాలా దుర్భరంగా ఉంటుంది పరిస్థితి. చైతన్య మహాప్రభు అవతరించే టైంలో డబ్బులు ఇవన్నీ కానీ ఉన్నాయంట, కానీ మనుష్య జీవితం యొక్క పరమార్థం నుంచి గురువేంటి, దేనికి మనుష్య జీవితాన్ని ఉపయోగించాలా అనేటువంటి ఎవరికి అవగాహన లేదు, ఎవరికి అవగాహన లేదు. వాళ్ళు బాగా డబ్బులు వాళ్ళ కుమారుడికి వైభవంలో వివాహం దాన్ని జరిపించేస్తే పక్కింటి పిల్లలు లేదు అనుకోండి, అని మరి నా వైభవం ఏంటో చూపించుకోవాలి ప్రపంచానికి అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెళ్లి జరిపించాడు. ఎంత గ్రాండ్గా పక్కింటి కుమారుడికి ఎంత గ్రాండ్గా పెళ్లి జరిపించాడో వీడి ఒక్కటి అంత గ్రాండ్గా పెళ్లి జరిపించేసాడు. అటువంటి వాతావరణం అప్పట్లో ఉందన్నమాట. సో ప్రకృతి కూడా ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం నిరోధిస్తూ ఉన్నారు కంప్లీట్ గా భౌతికం భౌతికం. కానీ శాస్త్రాలు ఏం చేస్తాయి, మనిషి జీవిత పరమార్థం ఏంటి? కృష్ణలో 84 లక్షలు జీవజాతులు ఉన్నాయి, చివరిగా మనిషి జన్మ మనకు లభిస్తుంది అనమాట. దేవుడు ఒక మనిషి జన్మ స్వామి ప్రభుత్వాలు గారు చెప్తారు, ఒక కార్యాలయంలో ఒక ఉన్నతాధికారికి దేవుడికి పరిస్థితి ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్తువులు ఇస్తారు, ఎందుకంటే ఆయన ఉన్నత ధాన్యం చేయాలి కాబట్టి. కృష్ణలో ఉన్న జీవజాతులన్నీ మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు కల్పించాడు. మనం కూడా ఉన్నత కార్యం చేయాలి. ఏంటది అంటే జన్మ మృత్యు కృపించడం వ్యాధి అనేటువంటి దుఃఖాలకి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కునే దాని కోసం ఈ విధమైన మనుష్య జీవితాన్ని వినియోగించాలా? దీన్ని చాలా ప్రాపంచికంగా జీవితాన్ని గడుపుతూ ఉంటే అప్పుడు నారదుని ఆయన చాలా కలగండి, ఈ కలిగంలో మానవుని ఎవరు విధంగా చేస్తారు అని చెప్పి ఆయన ద్వారకు వెళ్ళాడంట. అదే సమయంలో వారిలో రుక్మిణి లేని భగవంతుని యొక్క పాదాలను సేవిస్తూ ఉంది. పాదాలను సేవిస్తూ ఆ నేను అంటే స్వామిని మీకన్నా మీ పాదపద్మల సేవ అంటే నాకు ఎంతో ఆకర్షణ. మీ పాదపద్మని సేవించేటువంటి భక్తులు ఎక్కడ పాదం పొందుతారో ఆ ప్రభుత్వం పవిత్రమైన పుణ్యతీర్థంగా మారుతుంది. మీ పాదపద్మలను సేవించేటువంటి భక్తులకు ఎంత శక్తి ఉందంటే ఈ సృష్టిని పవిత్ర కావించేటువంటి శక్తి వాడుతుంది. అటువంటి మీ పాదపద్మాలు ప్రేమించడంలో నేను ఎంతో ఆనందాన్ని పొందుతాను. అయితే నాకు ఈ మధ్యలో సందేహం అవుతుంది ఏంటి అంటే సృష్టిలో అందరికన్నా మీ భక్తిలో ప్రతిపేటువంటి వ్యక్తి ఎవరైతే శ్రీమతి ఆధారం ఎవరు ఉద్యోగం అంగీకరిస్తుంది. ఇక్కడ మామూలుగా కొంచెం రుక్మిణి దేవికి రాధ అన్నది అనేది అసూయ, సత్యరామ కూడా అసూయ. కానీ ఇక్కడ మీ పవిత్రమైన భక్తులు పరమోత్కృష్టమైనటువంటి స్థాయిలో శ్రీమతి ఆధారం ఉంది. ఆమె ఇంట్లో పరమోత్కృష్టమైన భక్తులు ఆధారం రాధ యొక్క భక్తి శిష్యుల పట్ల ఎలా ఉంటుంది అంటే ఒక పునరుద్ధారాన్ని ఒకసారి బృందావనంలో రాధాకృష్ణులు నిర్వహిస్తూ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే ఒక చిన్న పేరీ శ్రీమతి ఆధారాల ముఖం మీద దూరుతూ ఉందంట. రామాయణ జరగలేదు కృష్ణతో చెప్పింది, కృష్ణ ఈ పేరుకి సంబంధించింది అనింది. కృష్ణుడు ఒక పట్టుకున్నాడు మధుమంగళుడు, ఆ మధుమంగళుడిని చేసి కృష్ణుడు ఎవరాలి అంటే నేను పేరుకి పరిమిత మధుమంగళ అన్నాడు. మధుమంగళుడు వాళ్ళు చాలా సన్నగా ఉండేటువంటి వాడు, ఒక 4 ఫీట్ వెడల్పు 5 ఫీట్ అన్నవాడు తనుకుంటాడు. వెళ్ళే కనిపించే వాళ్ళ తొమ్మిది తిరిగి వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ అంటున్నాడు. కానీ ఆ మాటకి ఆమె కృష్ణ 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 అంటూ వినిపిస్తూ ఉంది. ఆమె యొక్క నియమాలన్నింటినీ అసూయాలు పాపంగా కాలుతూ ఉన్నాయి. అది కృష్ణ చూసి నేను పక్కన ఉంటేనే నేను నేను అన్నటువంటి భావన ఇంత దుఃఖాన్ని గురించి ఆ పట్ల శ్రీమతి రావాలని ఎంత భక్తి కలిగి ఉంది అని చెప్పి ఆయన అసలు రావచ్చు ఆయన తీసుకున్నారు. మీ ఇద్దరు యొక్క నేత్రం నుంచి జరిగినటువంటి అవసరం ఒక సరళమైన తయారైందంట వృందావనంలో దాన్ని ప్రేమకరమైన చెప్పి చెప్పారు. వారి ఇద్దరు యొక్క రామాకృష్ణుల యొక్క ప్రేమకు సరళమైన ఈ ప్రేమ సరోవరం ప్రేమకు సరాకాస్త ఈ ప్రేమ సరోవరం అంతవరకు శ్రీమతి రాజారాయణ రుద్రమందరి కృష్ణుడికి సామర్థ్యం చేస్తూ స్వామి మీ భక్తులు మీ కోసం ఎంత పవిత్ర ఉంటారో స్వయంగా కానీ అందరూ చేయడం అంటారు కొన్ని పూర్ణ పురుషోత్తం అంటే అన్ని అనుభవించినటువంటి వ్యక్తి పూర్ణ పురుషోత్తలు మీలో అనుభవించినటువంటి అదేంటి అంటే మీ భక్తులు మీ కోసం స్వయంగా ఎంత వర్గాలు పెడుతున్నారో అది మీరు స్వయంగా అనుభవించలేదు అది ఒక్కలాగా ఉంది మీలో. కృష్ణుడు నేనేమి ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు ఇది సమంజసంగానే ఉంది నాకు ఇప్పుడు భక్తులు భక్తులందరూ క్రమోత్కృష్టమైనటువంటి భక్తురాలు చిన్నది ఆగారాలు ఆ రాజాలు భక్తాలు అవకాశాన్ని నేను ఇస్తానంటూ కనిపిస్తూ ఉన్నాను. ఆ అవతారమే కృష్ణ చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్య మహాప్రభు కృష్ణుడు స్వయంగా రామారావణుడు చైతన్య మహాప్రభుగా ఆయన అవతరించారు. అదే సమయంలో నాగరం వచ్చారు నాగరణి భగవంతుని ప్రేమని సాధారణ ప్రణామాలు అవతరించి అద్భుతమైన శక్తులు జరుగుతూ ఉన్నారు. ఆయన తండ్రి కూడా కళ్ళకి నీళ్లు పాడుతూ ఉన్నాయి దుఃఖితో ఉన్నట్టుగా వెళ్ళి అప్పుడు స్వామి అంటూ ఉన్నారు నారద నీ దుఃఖానికి కారణం ఏంటయ్యా అన్నారు. స్వామి రాబోయే కలిగిపోయే మనుషులు అనేటువంటి దుఃఖాలు చూస్తే చాలా దుర్భరం. ఇటువంటి దుర్భరమైనటువంటి యొక్క మనుష్య సమాజాన్ని ఏ విధంగా కావాలన్నా అదే నా దుఃఖానికి కారణం అన్నా. వైష్ణవ అంటే మీనింగ్ ఏంటి అంటే పర దుఃఖ దుఃఖి ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వాడు వైష్ణవుడు. ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వైష్ణవ దీన్ని బాధపడుతుంటే తట్టుకోలేరు వాటిల్లో శరీరం చూస్తున్నాయి శరీరం చూస్తున్నాయి వారితో మాట్లాడుతూ ఉన్నాను అంత మంది వాళ్ళు సమాజండి నా పిల్లలు నిజంగా ఆ పరిస్థితులు నాకు నిదర్శకుండా వెళ్ళిపోతారా ఆ పరిస్థితులు మనం శరీరంగా వేసుకునేవాళ్ళు ఆయన భక్తికి వెళ్ళి భగవంతుడు నీకేం జరుగుతావాలంటే కోరుతున్నాడు ఏమి కోరుతున్నాడు ఈ దృష్టిలో ఈ జీవిత చరిత్ర మాట్లాడుకోవాలి కష్టాలు చూస్తే నా హృదయం వేడుస్తూ ఉంది మై హార్ట్ ఇస్ బ్లీడింగ్ దయచేసి వాళ్ళందరూ చేసిన పాపాలు వచ్చిన చరిత్ర అందరూ రాజకీయాలు కష్టాలు చూపిస్తాను వాళ్ళందరూ మీతో దయచేయడానికి తీసుకుని వెళ్ళండి స్వామి అని కోరుతున్నాను. అసలు మహాత్ములు ఏంటంటే ఏ పుణ్య భూమి ఇతరులతో దుఃఖాధికారులు ఎక్కడ భావించలేదు వహిస్తుంది నాగరికులు కట్టబడుతూ ఉన్నారు ఈ మహాత్ములు ఏదో ఉపయోగించగలరు ఉపయోగించగలగలరు అప్పుడు చైతన్య మహాత్ములు చెప్పారు హే నారద నీవు కలిసి చెందాల్సిన అవసరం లేదు భక్తాలు వర్ణంలో బరువు వర్ణంలో బంగార వర్ణంలో అంటే ఇంకొక రాజాలయ్యే వర్ణంలో నేను కలిగిలో భక్తాలయాలుగా అవతరించబోతూ ఉన్నాను. అంటే ఇది మహాత్మునికి కృష్ణుడు ప్రచండ మహాత్మ రూపంలో ఆయనకు అవతరించడం జరిగింది. వామయుగంలోనే చైతన్య మహాప్రభు యొక్క రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. కలియుగం దుర్భరణకు నిజమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క అవతారంలో భగవంతుడు మీరు గమనించినట్లయితే దర్శించడానికి దుస్తులను శిక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి భగవంతుడు అవతరిస్తాడు. ఆయన ఉన్నప్పుడు తీసుకొస్తాడు. కానీ చైతన్య మహాప్రభు కృష్ణుడు అవతరించినప్పుడు ఆయన చైతన్య ఆయన ఏంటి అంటే హరిణాలయం కీర్తన. ఎందుకంటే కలియుగంలో ఆయుధం పట్టి ఆయన నిశ్చించాలా అంటే అందరూ దుర్మార్గులే, అందరూ దుర్మార్గులే, అందరూ దుర్మార్గులే, అందరూ దుర్మార్గులే. ఒక కలియుగ ఆయన్ని చూస్తే అప్పా ఇంత గొప్ప వ్యక్తి ఎవరుండో అనిపిస్తారు. అదే నేను మన ఎంతో ఆనందంగా ఉంటే ఇంత రకంగా కనిపిస్తారు. అందరూ మార్చినట్టు మనిషిని చైతన్యం మారుతూ ఉంటుంది. కలియుగంలో రకరకాలైనటువంటి వాతావరణంలో ఉండడం వల్ల కలుషిత వాతావరణం కలియుగం అంటే కలుషితం, చైతన్యం చాలా తొందరగా కలుపుతుంది. ఇంత ముందు జనాలు ఏంటంటే దృష్టి వేరుగా ఉండేవారు, సన్మార్గులు వేరుగా ఉండేవారు. సన్మార్గులు దర్శించి దృష్టిలో శిక్షించి భగవంతుడు ధర్మాన్ని స్థాపించి ఆయన తను చేసుకుని వెళ్తారు. కలియుగంలో మీరు అయితే ఒకరిగానే ఉన్నారు. అప్పుడు పెళ్లికి ఎంత దుర్మార్గులు ఎంత సన్మార్గులు ఉండి కష్టపెట్టి పక్కన పడేయాలి అంతేనా సొల్యూషన్? ఒకసారి నేను పులివెందుడు ఊళ్ళో ప్రవర్తన అక్కడ పేరు చెప్పండి అవుతున్నారు, ఊరు పేరు చెప్పండి. అక్కడ రవీనాథ స్వామి తిరునాళ్ళకి ప్రవచనానికి పిలిచారు నన్ను. ప్రవచనం అయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, స్వామిజీ పరిత్రాణాయ సాధునాం వినాశాయ సుతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే విజయ అంటారు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే ఎక్కడ భగవంతుడు అవతరించలేదు అన్నా. నేను అన్నాను, చూడయ్య లోకంలోనే అర్థం ఉంది, సాధువులు రక్షించడానికి నేను అవతరిస్తానన్నాడు భగవంతుడు. కలియుగంలో అందరు దుర్మార్గులే, ఒకరినొకరు హింసం చేసుకుంటారు, భగవంతుడికి అసలు పని లేదు ఇక్కడ అన్నాను. లేకపోతే ఇచ్చిన దొంగలు పెద్ద దొంగ అంతేగాని అందరు దొంగలే అన్నాను. ఆయనకి చాలా కోపం వచ్చింది. అరవింద్ స్వామికి అందరు దొంగలు అంటారు, నేను చాలా జంతువులు అని అన్నాను. అప్పుడు నేను ఊరికే ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. నా దగ్గర ఏదైనా వస్తువు ఉంది, ధనం ఉంది, మీరు అడిగి తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరేమవుతారు అన్నాడు, జంతుందని అవుతారు. అడగకుండా తీసుకుంటే దొంగ అవుతారు. ఈ సృష్టిని తీల్చే గాలి దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎవరు సృష్టించారు అన్నాను భగవంతుడు అన్నాడు. అతనంతా అతనే అన్నాడు, నేను చెప్పలేదు. మీరు అంగీకరిస్తారో లేదు? తీల్చే గాలి దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి ఎవరు సృష్టించారు? భగవంతుడు. మరి ఇవన్నీ నాన్న ప్రాపర్టీ కదా, నువ్వు అనుభవిస్తున్నావా అన్నాను. అవును అన్నారు. మరి నువ్వు అనుభవించేటప్పుడు ఆయన పర్మిషన్ తీసుకుంటున్నావా అన్నాను. లేదు అన్నాడు. అప్పుడు నువ్వేమవుతావు? దొంగలు అవుతాను. అదే నేనే చేశాను అన్న, అదే నేనే చేశాను. సృష్టిలో ప్రతిదీ మనం ఆ భగవంతుడు సృష్టించింది యాక్చువల్గా భగవత్ నామలు చేయండియ్యా అని అందరికి చెప్తే దేనికి తెలియదు. గాములతో ఉంటే ఒక గ్లాస్ నీళ్ళు ఎవరన్నా ఇచ్చి దత్తికి తీస్తే ఇన్ని చేస్తే మన నోట్లో నుంచి ఏమొస్తుంది? థ్యాంక్స్ యూ అంటాం. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని గ్యాలెంట్ హోటల్ని మనం సాగుతాం, వీటిని ఎవరు మనకి ఇచ్చారు భగవంతుడు? ఒక్కరోజు ఆయన కృతజ్ఞత చేశామా? ఆ కృతజ్ఞత చెప్పే విధానమే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృతజ్ఞత చెప్పే విధానమే హరే కృష్ణ, మంత్రం జపించడం. ఒకవేళ కాలం ఉన్నాడంట ఆయన కవరు ఏ చిన్న హెల్ప్ అయినా కానీ చాలా వినమ్రతలు కానీ థ్యాంక్ యూ కృతజ్ఞత చెప్తాడంట. ఇంకా సొంత బిడ్డలు క్లాస్ ఏం చేస్తుందా అంటే ఈ రోజు డిస్ట్రిక్ట్ పిల్లలు లేదు కదా, ఒకవేళ డిస్ట్రిక్ట్ ఇది తండ్రిగా ఉంది కదా థ్యాంక్ యూ అన్న అని చెప్పి కృతజ్ఞత చెప్తాడంట. ఒకవేళ పేరు అంట తక్కువకి ఈ ఊరు నుంచి ఆ పెళ్ళి అయిన తర్వాత మేళతాళాలు వాయించిన వ్యక్తి దగ్గర నుంచి, భోజనాలు వడ్డించిన వ్యక్తి దగ్గర నుంచి, వంటలు చేసిన వ్యక్తి దగ్గర నుంచి ఆతిథ్యం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఈ లోపల వీళ్ళు ఊరు వాళ్ళందరికీ నిధులు వచ్చేసి వాళ్ళందరూ ఊరు వాళ్ళైతే ఎమర్లేసి ఆ రోజు నుంచి ఆయనకి కృతజ్ఞత దాపడం పేరు పెట్టారనమాట. ఒకటే ఇంకా బాగా ఆయన అంటే చాలా కృతజ్ఞ ఏంటంటే ప్రజానికి కృతజ్ఞత అని చెప్పి అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉంటాడు చాలా తక్కువ మంచి అని చెప్పి దారి కూడా అనుకున్నాను. ఎవరైనా పడతా ఉన్నాడంట వర్షం దేవుడు పడతా ఉంది, పడతా ఉంటే ఆ మట్టిలో ఎవరు చక్రాలు చిక్కుకుపోయాయి ఇరుకుపోయాయి. ఈయన పడవంతో నన్ను వినడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు చెప్తా ఉంటే ఎదురు మర్చిపోతా ఉన్నాయి. అతి కష్టం మీద నెట్టిన తర్వాత నేరుగా ఎక్కి కూర్చోవచ్చు, కానీ ఆయన ఏం చేశాడు ఆ ఎత్తుల దగ్గరికి వెళ్ళిపోయి ఒక రాముడు దీనుడు మాకేమో చూడరా నీడ ఉంది నీళ్ళు పడకుండా మీ పరిస్థితే తడుస్తూ ఉన్నారు, ఎంత కష్టం మమ్మల్ని మోస్తున్నారా, మీ కృతజ్ఞత ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు రుణం తీసుకోగలరా అని చెప్పి ఎత్తుడికి ఏమి చెప్తున్నాడు భార్య రావయా అది పరుస్తూ ఉందన్నమాట. ఇతర అవి ఎంత కష్టపడుతున్నాయి మన కోసం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలా ఏమవుతుంది కాలంలో తప్పే తప్ప అవుతుంది వీళ్ళందరూ పేరు కోసేసరికి కొంచెం ముందు పిల్లలు అడుగుతుందన్నమాట. ఈ వాళ్ళకి ఆ వంటలు చేసుకోవాలి ఈయన కృతజ్ఞతగా చెప్పకుండా ఎందుకంటే కరెక్ట్ మధ్యలో ఉండాలని అడుగుతుంది ఇంకా దాంతో అప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు కృతజ్ఞత చెప్పడం బాగుంది మా ప్రాణాలను కాపాడబడ్డాయి కాపాడబడ్డాయి. యాక్చువల్గా అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజు చూడండి ఉద్యోగం అయితే వాడు ఉద్యోగాల పేరు దగ్గర నుంచి ఎదుమంది ఎప్పుడు మోసం చేద్దామా, ఎప్పుడు మోసం చేయడం, భార్య మాత్రం ఎప్పటి మోసం చేసుకోవడం, అందరం ఒకటి మోసం చేసుకోవడం, తల్లిదండ్రులు ఒకటి మోసం చేసుకోవడం, అసలు కృతజ్ఞత భావన అనుకునే కాదు మీరు చిన్నప్పుడు గమనించండి ఎవరికైనా ఉద్యోగం వస్తే అనుకోవాలి అని మాకు భోజనం పెట్టారు అని చెప్పి ఎంత కృతజ్ఞత. ఏదో తమ్ముడు నెలకు మారిపోవచ్చు చదువు మారిపోవచ్చు వారానికి ఆయన ఉండాలనుకోవాలన్నారు బాగా అసలు కృతజ్ఞత భావనే లేదన్నమాట వ్యక్తుల్లో. చరిత్ర దానికి సంబంధించి ఒక కథ ఉంటుందన్నమాట. ఒక బ్రాహ్మణుడు చాలా దారిద్రం నిర్మిస్తూ ఉంటాడు, అయితే ఆ బ్రాహ్మణుడికి ఒక కొండతో ఫ్రెండ్షిప్ ఉండదు అనమాట. కొండ క్రైలు అది మంచి జ్ఞాని. ఈ బ్రాహ్మణుడు పోయి పాపం లేదు దాని గురించి ఎట్లా చేసేది లేదు దాంట్లో పోయి చర్చిస్తూ ఉండేవాడు అనమాట. ఒకరోజు బాగా వివరంగా ఉంటే అప్పుడు ఆ కొండ అడుగుతుంది ఏంటి అన్నంత దుఃఖంగా ఉన్నామని అడుగుతుంది. ఏం చెప్పమంటారు దారిద్రం విపరీతంగా ఉంది తట్టుకోలేకుండా నాన్న బాధలు. అప్పుడు ఈ కళ అంటుంది అరణ్యంలోని కొండలు నడుచుకుంటారంటే అక్కడ కొండలు ఉన్నాయి, ఆ కొండలు బ్రహ్మరాక్షసులు కొంతమంది ఉంటారు వాళ్ళ వెళ్ళి మీ దానం చేసుకుంటే మీరు దారిద్రం తీరుస్తారు. అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు నా దారిద్రం తీరుస్తారా వాళ్ళ ఆకలి తీర్చుకుంటారా అన్నాడు. ఖచ్చితంగా నేను వెళ్ళడానికి వెళ్తాను అయితే ఏం చెప్పాలంటే మీరు బట్టలు యొక్క స్నేహితులు మీరు చెప్పాను కొండల యొక్క స్నేహితులు మేము చెప్పేస్తాను అప్పుడు నేను వాళ్ళని చేయాలి. ఎప్పుడైతే నేను ఎన్ని ఆ బ్రహ్మరాక్షసులు ఎదురు వచ్చారు నరమాంసం నరమాంసం అంటూ వచ్చారు మీరు ఇమిడియట్ గా ఫస్ట్ ఏం చెప్పారంటే నేను పసం యొక్క స్నేహితుడిని అన్నాను. ఇమిడియట్ వాళ్ళు కంట్రోల్ అయిపోయారు, అయిపోయి ఎందుకు వచ్చారు నేను చాలా దారిద్రంగా ఉన్నాను అని చెప్పాను. అంటే ఏం చేయమంటారు ధనం కావాలని అంటున్నాను చాలా ధనం ఇచ్చారు ఆ ధనం తీసుకుని వచ్చిన తర్వాత మీరు కాలు మీద కాలేస్తారు కాదు తల మీద కాలేసుకొని జీవిస్తున్నాడు అనమాట. అయితే ఆ ధనం లేనప్పుడు చాలా వినమ్రంగా ఉండేవాడు ఈ
జమ అయిన తర్వాత కొంచెం దాన్ని నడుస్తున్నాడు దీని మీద కాదు. రోజు ఈ పక్కన గురించి ప్రభుత్వం చర్చించడానికి వచ్చినప్పుడు ఒకవేళ ఏదో రెండు చెప్పే కాంగ్రెస్ సరి చేసింది అనమాట. సరి చేసి మీరు చట్టం లేదు కోపం వచ్చేసింది, నేను రాముడిని రామాయణం కాగట్టాలా మీరు ఆల్రెడీ వచ్చి అన్న కోపం వచ్చింది ఆ పైన నిలబడి చేసి పంపేశాడు. ఎప్పుడైతే ఆ పైన పంపేశాడో తక్షణమే ఈ బ్రహ్మాస్తున్న వాళ్ళు వచ్చేసారు, వచ్చేసి పంపేంద్రా అన్నారు. మన ఎంతో ప్రియమైన స్నేహితుడు కొంగ అంత సహాయం చేసే వీరికి నమ్మక ప్రయాణం చేశారు, పంపించాలని చెప్పి పంపిస్తారు. పంపిన తర్వాత బ్రహ్మ రాక్షసుడు అని తినబోతుంటే ఒక బ్రహ్మ రాక్షసుడు అన్నాడు, సరే అంత సహాయపడినటువంటి కొంగని నిజంగా మీరు చెప్పారంటే ఇంత పాపాత్ముడు తిరిగి మీరు తింటావా అన్నాడు. వీళ్ళు పాపకుండా పడేస్తారు అన్నమాట. తర్వాత కొంతమంది నవమాంస భక్తులు వచ్చారు, వాళ్ళు తెలుగుతా అంటే వాళ్ళలో ఒక పెద్ద ఆయన అన్నాడు, బ్రహ్మరాక్షసులు వీళ్ళు ఏం చేశారంటే కారణం తెలుసా, వీరు నమ్మక ద్రోహి అందుకని వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏదైనటువంటి దాన్ని నిర్మించారన్న సినిమాకు రోజు కొన్ని నక్కలు వచ్చాయంట. ఆ నక్కలు వాళ్ళు జ్ఞానమైనటువంటి నక్కలు ఉందంట, అది వీళ్ళు ఎంత ద్రోహి సహాయపడినటువంటి వ్యక్తికి ద్రోహం చేశారు, సహాయపడినటువంటి వ్యక్తికి ద్రోహం చేశారు. అసలు వ్యక్తి వాళ్ళందరూ ప్రయత్నిస్తే మీరు తింటారా పాపం అందగొస్తుంటారా అది ఇక్కడ నష్ట అంటే నష్టం కూడా మీరు మొదలుస్తాను. మీకన్నింటికీ కూడా ఈరోజు సమాజం లేదు, మీకన్నింటికీ కూడా ఇటువంటి వాతావరణం సమాజంలో ఉండే కారణం ఏంటంటే స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ లేవు, దానివల్ల ఆధ్యాత్మికమైనటువంటి ప్రిన్సిపల్స్ లేవు. ఇంతకుముందు మొట్టమొదటి ఏం నేర్పించేవాళ్ళు ధర్మం గురించి నేర్పించేటువంటి వారు, విద్య పురుషార్థాలు మొట్టమొదటి గురించి అంటే ధర్మం, తర్వాత అష్టము కావ్యము మోక్షం, మొట్టమొదటి ధర్మం. ఆ ధర్మంలో మీకు ఇవన్నీ కూడా ప్రభుత్వం తెలియజేస్తారు. మొదట వాళ్ళు అనుభవించేటువంటి వారు ఇప్పుడు పల్లెల్లో అందరిలో ఏం చేస్తూ ఉన్నాను నీతి గురించి ధర్మం గురించి అసలు మానవ పాఠ్యాలు పాఠ్యాంశాలు తీసుకుపడేస్తారు. మానవులు లేదు, ఆడబాబులు లేదు, ఏం లేదు. సో పెద్ద మహాత్మ ఉద్యోగం మీరు మానవులు ఆధ్యాత్మికులని తెలియపరచడం కోసం తర్వాత పెద్ద మహాత్మలు ఈ శాస్త్రాలు యొక్క పారాయణ అంతగా శిక్షాస్తకం అడుగుతారు. శిక్షాస్తకం దాని ఒక గొప్ప అమాయన మాట్లాడేదాన్ని సమాజం అన్ని అవసరాల కారణం ఏంటండి అహంకారం, ఎవరు ఎవరు తగ్గరు అంత చూసే కన్నీ అంటాడు. ఎవరు నేను తప్పని అంటారు కానీ చేసిన మాట్లాడే విశ్వాసకం ఏదైతే నిరాకరణి తిరిగిస్తున్నా గడ్డిపై ఉంటుంది ఎంతమంది ప్రభుత్వం పడుతుంటారు ఆ గడ్డిపై ప్రతిగరిస్తుందా అది మన చూస్తున్నారు మీ సత్యం చేస్తాను అంటుందా లేదు. పరిస్తున్న చెట్టు వర్షానికి ఎండకు చలికి ఓపుగా ఉంటుంది, భక్తుడైన వాడు ఆ రకంగా ఉండాలా అని చైతన్య మహాప్రభు చెప్తారు. అదేం చెప్పాలంటే ఈ శ్లోకాన్ని భక్తులుగా ఉండేవాళ్ళు రాత్రి నెలగా కలపడతారండి ఏం చెప్తారు మర్చిపోకుండా ఉండడానికి మీరు వీళ్ళని భూమిస్తాను వినయ మండలి భక్తులకి అలంకరణ ఒకసారి మహాత్మని ఆడాలని చెప్తుంటే ఒకసారి ఆయనకైతే బ్రాహ్మణ భక్తులు కావాలని చెప్తూ ఉన్నాను ఇంకో బ్రాహ్మణ భక్తులు ఆర్థిక చేయించారు కానీ ఈ బ్రాహ్మణ భక్తులేమో ఈ చతుర్థి బాలేదు ఈ చతుర్థి బాలేదు అది బాలేదు ఇది బాలేదు ఆయన నిమిస్తా ఉన్నాడు. నిమిస్తాడు మహాప్రభు ఇప్పుడు ఎంత వరకు నలభై కాదు ఉండాలని చెప్పామనుకోండి వైరం వచ్చేస్తుంది. అది ఎంత గొప్ప వ్యక్తి చేసినా కానీ అప్పట్లోనే చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడే ఈయనకి నువ్వు ప్రవర్తించే ప్రవర్తన కలిగా లేదు చెప్పడానికి బయటపడి ఉంటారు. నువ్వు ఊహించుకోండి కలిగి నన్ను పరిస్థితి ఎక్కువ భగవంతుడే నువ్వు నచ్చిన నడవడం తప్పలేదు వచ్చాను. ఎవరైనా భక్తులు నేను చెప్తా అంటే ఇంక మనం ఇమీడియట్ గా శత్రువులు అయిపోతాం అనమాట. మంచి విషయం చెప్తాను, ఎవరు చెప్తే వచ్చిన ప్రాబ్లం నైన్షోడే అంటే. చైతన్య మహాప్రభు ఏం చేశారంటే భక్తులతో ఎట్లా వ్యవహరించుకోవాలా అన్నిటి మర్యాదను తెలియపరచడం కోసం ఆయన ఏం చేశారంటే, నా పిల్లతోని ఆయనకి జ్వరం వచ్చినట్టుగా సృష్టించుకున్నారు. జైవమంతా వేడైపోయింది, అందరూ వైపు వండి చేసి వెళ్ళాలా అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఈ ప్రయాణంలో రకరకాల భక్తులతో నేను వ్యవహరించాను, ఏ భక్తుడి పాదపద్మాలకు ఏమి అపరాధం చేశానో తెలియదు, నా జ్వరం పోయడానికి ఔషధం ఏంటి అంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి బ్రాహ్మణ భక్తుని చూపించి ఆయన పాదాలు కడిగి ఆ చరణామృతాన్ని నాకు ఔషధంగా ఇస్తే నేను అది స్వీకరిస్తే నా జ్వరం పోతుంది అన్నాను. నా జ్వరం పోతుంది అన్నాను. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయింది, ఎందుకు ఆయన పాదాలు కడిగి ఆయన చరణామృతం ఊర్చుకోవడం అన్నారు, మరి నా రోగాన్ని కలిగే ఔషధం అన్నారు. బలవంతంగా ఆ భక్తిని పాదాలు కలిగి ఆ చరణామృతాన్ని ఊహించుకొని ఆయన ఉపయోగించాడు, అప్పుడు జ్వరం తగ్గింది. అప్పుడు ఈ భక్తులు సాధ్యమైంది. నేను ఆ భక్తుల యొక్క అహంకారంతో వ్యవహరించడం వల్ల మీరు నా అహంకారం నిర్వహించడం జరిగారు. ఆ భక్తుల యొక్క పాదాలు చెల్లించి నాకు నాకు ఇచ్చిన మహానుగా నేను చేసిన అపరాధం చెల్లించండి అని చెప్పి చేసిన మహాప్రభు పాదాలు మహాప్రభు పాదాలను మహాప్రభు ప్రత్యేకించి వినమ్రమైనటువంటి రూపంలో సాక్షాత్ శిష్యుడే భక్తులు ఎంత వినమ్రతగా ఉండాలా. చెప్పారు భక్తి నిజమైన భక్తి అయితే ఏంటి అంటే నా ధనము నాకు ధనమోదు నా ధనము విందాన్ని పాలకపోతుంది నా కుండలి కోరుకోవట్లేదు నా కంటే కోరుకోవడం లేదు మన జన్మని జన్మని జన్మ జన్మలకు స్వామి మీ పాదసే ఉంటే చాలు నాకు ఇంకేమొద్దు. ఇది ఉత్తమ భక్తి అని చేసేదే మహాప్రభు చెప్తారు. ఇది ఉత్తమ భక్తి అని చేసేదే మహాప్రభు.
ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే పాటించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే తండ్రి జగన్మోహన్ శరీరం సిద్ధంగా ఉన్నారు.
ఏ కోరిక చెప్పాను తీసేస్తాం ఒక బాటలు ఆయన తెచ్చినట్టు అంటే నేను ఇవన్నీ ఊరికే అనట్లేదండి, అనుభవంత చెప్తున్నాను. నేను తిరుపతిలో ఉంటే అక్కడ పొలిటీషియన్ ఆయన చెయ్యి స్మోకరో చెయ్యి స్మోకరో తెలియదు నాకు అనేవాళ్ళు. ఎప్పుడు ఒకదాని తర్వాత ఒక పవకు ఉండేవాళ్ళు అంటారు. ఏమంటారు చెయ్యి స్మోకరా చెయ్యేసి కాదు. ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోతూ ఉంటే చుట్టూ బంధువులందరూ లాస్ట్ మినిట్ లో ఉన్నప్పుడు అన్నా నీ కోరిక ఏమంటే చెప్పన్నా అంటే ఒక సిగరెట్ తెలిపించిన ఒక బయట అన్నాడంట. అది పెట్టాలని రెడ్డి పోయారు. మరి భగవంతుడి గీతలో ఏం చెప్తున్నాడు తెలుసా, ఎందు దాటి స్మరణ భావం తెగంతంతే కలేవరం తంతం వేవతి కౌంటేయ సదా తద్భావ బాధిత. చాలా మంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా, మనిషి పర్వత వెళ్ళినట్టు చెప్పగలరా మీరు అంటాం. భగవంతుడు దానికి సమాధానం ఏం చెప్తున్నాడు, మృత్యు సమయంలో నీ గీతం దేని మీద ఆలోచిస్తూ ఉంటుందో దాన్ని బట్టి తరువాత జన్మ అనేది నిర్ణయించబడుతుంది. మరి మృత్యు సమయంలో గీతం దేని మీద ఆలోచిస్తుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, జీవితం అంతా చేసిన పనులను బట్టి చేసిన పనులను బట్టి. మృత్యుగా ఏదైతే ప్రమోషన్ దే అనుకోవాలి మనం, పైసా కిందటే పైసా కిందట ప్రమోషన్ దే. కొంతమంది ఎందుకుంటారంటే వీళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు పనిపాటలేకుండా నానం చేసుకుంటామన్నారు. మీరు చాలా తెలియదండలు లాస్ట్ మినిట్ లో కృష్ణ అని చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోతాము అని చెప్పి అనుకుంటారు. అదంత సామాన్యం కాదండి. ఎవరో కావడానికి సిద్ధంగా ఉన్నారంట మసలు ఎవరికి కొంచెం జ్ఞానం ఉందంట. అంత్యకాలం నారాయణ స్మృతి అన్నారు, అంత్యకాలంలో కృష్ణారామ గోవింద నారాయణ అని ఎవరు చెయ్యడం పెట్టే వారికి మోక్షం వస్తుందని వారందరూ కృష్ణుడు చేరి అది రాజు నారాయణ నారాయణ అందరూ అంటున్నారంట.
ఆ నోటి చేయట్లేదు. మత్త స్మృతి జ్ఞానం అపోహనం తెలివి చేతలు జ్ఞాపక శక్తి నానించి వస్తాయంటున్నాడు భగవంతుడు. ఇప్పుడు మనం ఒక విజ్ఞానం దగ్గర పనిచేస్తా ఉన్నాం, ఏ కన్ను పెట్టిన తిన్నాం, ప్రమోదం లేదా ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది దండం కదా అంటాం. ఓరే నాయన ఏమి నాటకం అంటా నువ్వు, ఒక పని నేను చెప్పింది ఈరోజు ప్రమోషన్ లో చేసి పెద్ద దండాలు పెడతా ఉన్నా, ప్రమోషన్ ఇచ్చేస్తాడేంటి ఇప్పుడు? మరి భగవంతుడు కూడా ప్రమోషన్ ఇవ్వాలంటే జీవితం అంతా నువ్వు ఎట్లా గడిపావు, ధర్మంలో గడిపావా అధర్మంలో గడిపావా, దాన్ని బట్టి స్మరణ ఇస్తాడు. సో దీన్ని నారాయణ నారాయణ ఆనందం అనుకుంటే వాటి మీద తిరగట్లేదు. ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చిందంట, గోధుమార దిష్టి కళ్ళ ముందు పెడితే నారా అంటే మగ ఫలితమైన వీటికి దక్కతదేమో అని చెప్పి గోధుమార దిష్టి కళ్ళ ముందు పెడితే వాడు తీచు అన్నాడంట, తీచు అన్నాడంట. సో అవి ఒక సామాన్య కాదు, జీవితం అంతా అనుకరించి ఆరాధన చేస్తున్నాడు. కౌమాన ఆచరణ ధర్మం, ధర్మ అనేటువంటి కౌమానం ఉపయోగించినప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే అంతేకాలంలో మామూలు కలిగించి ఈ దుఃఖాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. మహాప్రభు యొక్క తండ్రి గారు ఆయన ప్రాణ త్యాగం చేసేటప్పుడు తల్లి శక్తి మాట అందరికి అప్పుడు చేతనే మహాప్రభు చేస్తారు, అమ్మా నువ్వు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ పరివారం కానీ నిజంగా ఎవరన్నా ప్రేమిస్తే వానికి చేయాల్సినటువంటి ఉన్నతమైనటువంటి సేవ మృత్యువు సమయంలో ఏంటి అంటే ఏడవడం కాదు, అందరినీ పిలువ అన్నాడు. అందరూ వచ్చిన తర్వాత ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు హరిని మనం అందరం కీర్తిస్తాము, ఆ హరినామ స్మరణ ఆయన వింటూ శరీరం వదిలిపెట్టే నిజంగా మనం ఆయన ప్రేమించిన వాళ్ళు అవుతామని చెప్పి అందరి అందరినీ తెలిసి నామం చేపిస్తాడు చైతన్య మహాప్రభు. మీకు ఒక చిన్న సంఘటన ఒకటి చెప్తానండి, ప్రభుత్వాముడి గారు ఆయన పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేసేటప్పుడు జార్జ్ హరిసన్ అని చెప్పి బీటిల్స్ గ్రూప్ టాప్ సింగింగ్ మొత్తం టాప్ సింగింగ్ పాడిన వాళ్ళ గ్రూప్ అదనమాట. ఆ జార్జ్ హరిసన్ అంటే అప్పట్లో ఎంత ఫేమస్ అంటే 50 సంవత్సరాల చెందట ఆయన టాప్ సింగింగ్ పాడుతూ చాలా ప్రయాసం వెంటనే ఉండేటవాడిని ఒక వెంటుక కళ్ళ నుంచి లాగిక చూపిస్తే పబ్లిక్ లోకి 100,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అంట. 100,000 రూపాయలు 50 సంవత్సరాల చెందట అంటే ఊహించుకోండి ఎంతో అంత ఫేమస్ ఆయన. ఆయన ప్రభుత్వాలు గారి హరేకృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించడం ఆ కీర్తన విని పాక్సింగ్ పాడడం మానేశారు. కృష్ణుడి మీద ఒక ఆల్బమ్ తయారు చేశారు ఓ మై స్వీట్ లార్డ్ అని చెప్పి ప్రపంచం అంతా చాలా ఫేమస్ చేసింది. వాళ్ళ మతస్థులే కాదు ఇతరులు మాట్లాడుకుంటే కృష్ణుడి మీద తయారు చేశారు ఏంటి అని చెప్పి ఆయన ఉదయంతో గార్డెన్ చేసుకుంటూ ఉంటే ఒక కట్టి తీసుకున్నట్టు ప్రయత్నిస్తాడు ఆయన. మన పరిస్థితుల్లో ఉంటే ఎక్కువ సిచ్యువేషన్ చూడండి ఏం చేయాలంటే కలిగిస్తుంటూ ఆయన బెడ్రూమ్లో వెళ్ళి ఈ జపమాల హ్యాండ్ చదివేస్తుంది. ఆ జపమాల తీసుకొని జపం చేస్తా ఉన్నారు. ఆయన హాస్పిటల్ చేసే వారు ఆపరేషన్ అయింది అడ్మినిస్ట్రేషన్ నుంచి బయటపడిన తర్వాత మొత్తం నుంచి ఆయన అనుకూలం అడిగారు, మిమ్మల్ని ఖచ్చితంగా ప్రయత్నించి అనేక దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే మీరు మానవత్వాన్ని జపం చేశారేంటి, మిమ్మల్ని కాపాడుకోవడానికి ఏం ప్రయత్నం చేయలేదు ఏంటి అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే మా గురువు గారు స్వామి ప్రభుపాదుల గారు టీచింగ్స్ ద్వారా నేను అర్థం చేసుకుంది మృత్యు సమయంలో నన్ను అంటే ఆత్మను కాపాడుకునేటువంటి విధానం ఏంటి అంటే భగవంతుని కీర్తించడం, అంతకన్నా నన్ను కాపాడుకునే పద్ధతి నాకు ఇంకేం వేరే అందుకని నామని చెప్తాను. అందుకన్నా నన్ను కాపాడుకునే మార్గం వేరే అందుకని నామని చేస్తాను అందుకని నామని చేస్తాను. సో ఈ రోజుల్లో మనం ఎంత ఉన్నత స్థితి అయినా ఎంత అదన స్థితి అయినా కానీ కనుకలు చెప్తారు కష్టలే అంటారు. వచ్చే ఎక్కడ అందంగా వస్తున్నాం, తెలియదు ఎక్కడ అందంగా వస్తున్నాం, మధ్యలో ఎందుకు కట్టాలండి అంటూ ఉన్నాను. ఈరోజు మనం అనుకోవచ్చు ధనాన్ని సంపాదించడానికి మనిషికి ఎంత అవసరమో అంటారు, దానికి ఒక లిమిటేషన్ ఏం లేదు. ఇప్పుడు మనిషిని ఎంత ప్రత్యేకించి ఇండియన్స్ ఈరోజు ఇన్ని తెలివితేటలు ఉన్నటువంటి భారతీయులు రకరకాల దేశాలకి ధన సమపార్జన అనే దాని ఉద్దేశంతో పోయి వాళ్ళ చేత చీకొట్టించుకునే పరిస్థితి
ఏది గత్యంతమైన జీవించడం, భయంతో జీవించడం. నేను ఏదో కారణం వల్ల అమెరికన్ ఎంబసీ అనిపించింది, మనం బిట్టగా వాళ్ళ ఎంబసీ నుండి ఇంత కష్టంగా మాకు వీక్షండి వీక్షండి. కొంతమంది విద్యార్థులు ఎంతో ఇతర వ్యక్తులు ప్రతిపాదన ఉన్నాక వీట కోసం కేవలం తప్పు కానీ ప్రభుత్వాలు చేశారు. మన విద్యున్నటువంటి జ్ఞానం అనంతమైన జ్ఞానం ఉంది, ప్రపంచ వాళ్ళు అందరికీ ఉంది. మీరు ఈ జ్ఞానాన్ని వాళ్ళకి మార్గలేదు అని చూపించాల భారత భూమి వచ్చిన ప్రత్యేక పరిధిలో చెప్పి ప్రభుత్వాలు వారు చేశారు. మనిషి చాలా తెలివిగా డబ్బు చెందానికి మీరు సమాచారం ఒక తీసుకొస్తా ఉన్నారు. ఒక సైన్స్ ఇస్తే ఇంజనీర్ వైట్లు పోతా ఉన్నారంట, జర్నీ చాలా ఎక్కువ ఉంటుంది ఎన్నో గంటలు. అప్పుడు ఈ సైన్స్ ఇస్తానంటే గవర్నమెంట్ మినిస్టర్ కొంచెం బెట్టింగ్ లాగా ఆటాడుదామన్నాడంట. సరే అన్నారంట. అప్పుడు సైన్స్ ఇస్తానంటే మీరేమో లేకపోతే నాకు జస్ట్ 50 రూపాయలు చాలు అప్పట్లో డాలర్. అదే మీరేమో లేకపోతే మీకు 500 రూపాయలు ఇస్తారు అంటే 100 డాలర్ ఈ ఇండియన్ సరే అన్నారంట. అప్పుడు ఆ చెప్పారు వాళ్ళు అడిగారు, ఇంకా సైంటిస్ట్ అడిగారంట భూమికి చంద్రుడికి వేరే అంత అడిగారంట. మీరు సింపుల్ గా 50 రూపాయలు నోట్ తీసే ప్రత్యేకంగా పెట్టి నా అడిగి అన్నంట. సరే మీరు ప్రశ్న అడిగారంట. అప్పుడు మీరు అన్నారంట ఒక జంతు 3 డాలర్లు కండక్ట్ చేసి కొలతీ చేసింది ఆ జంతువు ఎవరైనా అడిగాను. వాడు సైకి ఇస్తూ 5000 రూపాయలు మీ చేతిలో పెట్టి నాకు తెలియదు అన్నారంట. మీరు 5000 జోకులు పెట్టుకున్న తర్వాత నిద్రపోయినట్టు కలిపొస్తున్నారంట. వాడు సైకి ఇస్తుంది కనెక్షన్ నేను మళ్ళీ కట్టి ఆ 3 రూపాయల జంతువు బాగా కొండకి దిగింది ఎవరు అని అడిగారంట. అప్పుడు మీరు మళ్ళీ 50 రూపాయల చేతిలో పెట్టి నాకు తెలియదు అన్నారంట. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీటన్నిటిని మనం తీసుకునేది లేదు. హైదరాబాద్ సందేశాన్ని కళలు చేస్తున్నారు. ఒక రాజధాని ఉంటారు ఆయన ఏదో ఒక పార్టీలో ఎదురవుతుంది ఈ ఆత్మజ్ఞానం గురించి జీవిత పరమార్థం గురించి చెప్తూ ఉండేవారు. చెప్తుంటే ఆయన మొదటి 2 నిమిషాలు మళ్ళానే వాళ్ళు చెప్తే చాలా బాగుంది స్వామిజీ. అయితే మీకు తెలుసుకోలే పెద్ద పరిపాలన టైం లేదు నాకు, ఈ గ్రామం కొంచెం తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తారు. ఈ పాపం ఎప్పుడు కూడా ఏంటంటే ఇంత పెద్ద రాజ్యం యథారాజ ప్రజ అనేది జ్ఞానం లేకపోతే ప్రజల పరిస్థితి దీనికి ఎట్లాంటి జ్ఞానం ఏం కలిగించాలి. ఒకరోజు వెళ్ళాడు వెళ్ళి మీ విరాళం నాకు వద్దు, మీ పాదపూజ నాకు వద్దు, నాకు కోరిక ఉంది తీర్చన్నాను ఏం తెలియన్నా మీ మంత్రిని పంపించి ఒక మూర్ఖుని వెతికి పట్టుకురామని చెప్పండి, వారికి ఒక కీట తరేసి తిరుగుతూ ఉండమని చెప్పండి, నెల వారికి కీటం ఇవ్వండి, ఇదే నా కోరిక అన్నాను. మంత్రిని గమనించారు, ఒక మూర్ఖుని బట్టికి తీసుకొచ్చారు, వారికి ఒక కీట తరించి తిరుగుతూ ఉండమన్నారు, నెల జీతం ఇస్తున్నారు. కొన్ని రోజులు రాజుగారి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే వైద్యులు చెప్పారు ఏం అవసరం లేదు, నేను ఎప్పుడన్నా దగ్గర దాన్ని ఇస్తున్నారు. అప్పుడు ఈ రాజు పరామణ అనే వాళ్ళందరినీ కూడా పిలిపించుకున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళు వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. పరామర్శిస్తూ ఉంటే రాజు అన్నారు అందరూ వచ్చారు ఒకటి రాలేదు అని ఆలోచించాడు. ఎవరంటే ఆ మూర్ఖుడు మంత్రికి చెప్పారు ఆ మూర్ఖుడు వరదలండి అన్నారు. అందరూ కూడా వచ్చి కరబడతాను వెళ్తున్నారు. రాజు ఉన్నారంటే అది మూర్ఖ చాలా దూరం వెళ్ళిపోతున్నాను నేను అన్నాడు. అప్పుడు ఈ మూర్ఖుడు అన్నాడు అయ్యా చాలా దూరం అంటున్నారు కదా రథంగా వెళ్ళండి అయ్యా, లేకపోతే కాళ్ళు నొప్పులు వేస్తాయి అన్నాడు. ఇప్పుడు మూర్ఖ రథం వెళ్ళండి నేను అన్నాడు. అయితే ఒక పని చేయండి అయ్యా, మీరు కాళ్ళు సేవకులున్నారు కదయ్యా, 4 గంటలు వెళ్ళండి అయ్యా, ఎవరికైనా సేవకు పనికి వస్తారు. అక్కడ సేవకులకు భయం వేసిందంటే రాజుగారు ఎవరు పిలుస్తారు అని చెప్పారు. మూర్ఖ దేవతను కూడా తీసుకెళ్ళి వెళ్ళాలి. అక్కడితో ఒక పని చేయండి అయ్యా, రాణిగారు చాలా మంది ఉన్నారు కదయ్యా, ఒక 2 గంటలకు తెలియండి దేనికైనా పనికి వస్తారు. అక్కడ రాణిగారు భయం వేసింది ఎవరు పిలుస్తారు అని వాళ్ళు కూడా తీసుకెళ్ళాను రాను. అక్కడికి ఒక పని చేయండి అయ్యా, ధనాగారం ముందుకు గుర్తు చేతరి చేసి ధనం నింపారు, ఒక 10,000 వరహాలు 20,000 వరహాలు మూట కట్టుకుని వెళ్ళండి అయ్యా, ఖచ్చితంగా వస్తుంది అయ్యా అన్నాను.
చెప్పే మూర్ఖ అది కూడా తీసుకెళ్ళలేను. అయినా నేను మూర్ఖుడిని నీకు ఎంత చెప్పిన అర్థం కాదు. ఒక తండ్రి గురుగారాజ్య జీవితమంత కష్టపడి కలబట్టుకొని తిరిగేశావు. నీ పైన పరమ మూర్ఖుడు నీపై వెతికి పట్టుకొని వాడికి కరపు చేసి వాడిని తిరుగుతూ ఉండమని చెప్పు. నీ రిటైర్మెంట్ తీసుకొని తీసుకుని ఇస్తాను, వాడికి జీతం ఇస్తాను అన్నారు. అప్పుడు ఈ మూర్ఖుడు నీ పంట కర తీసి రాజకీయ పెట్టేశారు. నేను నీకన్నా పరమ మూర్ఖుడు నేను పట్టుకుని వాడికి కరపు లేదు. అప్పుడు నీకన్నాడు నీకన్నా పరమ మూర్ఖుడు అయ్యి ఉంటారు. రేపు నీకున్న కార్య కష్టపడ్డావు మనం అందరం మరం కానీ ఎన్ని కేటగిరీ మనం దుర్వాదిస్తలు అందుకని ఆచార్యులు ఏం చేశారంటే చరణి పదార్థము హరి సేవ అన్నారు. మన బ్యాంక్ బ్యాలెన్సులు మనకు రావు, ఆస్తులు అంతస్తులు రావు, పరివారం రాదు. మనకు వచ్చేదేంటి అంటే ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వంత కర్మమే మనతో వస్తుంది. అయితే దురదృష్టం ఏంటి అంటే దానికి మాత్రం మనం ప్రాముఖ్యత ఇవ్వమన్నమాట. మీరు నిజంగా ప్రాపంచిక జీవితంలో కూడా శాంతిగా జీవితాన్ని మీరు గడపాలా అంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింత నడవర్చుకోవాలి. అల్టిమేట్ గా మనస్సు ప్రశాంతంగా ఉండాల, అవునంతరా కాదంటారా? ఆ ప్రశాంతమైన జీవితం లేకపోతే ఉపయోగం ఏమని చెప్పండి? జీవసేవల్లాగా జీవించడం. ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని ఉన్నాం, రూమ్ అంత చల్లగా ఉంది కానీ ధర ఎప్పుడు వేడిగా ఉంటుంది, ఉపయోగం ఏమని చెప్పండి? సో నిజమైన ప్రశాంతమైనటువంటి జీవితం మనకు కావాలంటే అది కేవలం ఆధ్యాత్మిక చింతన వల్ల మనకు వస్తుంది అనమాట. డాక్టర్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక వ్యక్తి ఒక గురువుగా నడుగుతాడు అనమాట. ఇట్లాంటి ప్రవర్తనం జరుగుతూ ఉంటే గురువు గారు అసలు ఆధ్యాత్మిక చింతన యొక్క అవసరం ఏంటి అంటారు. అప్పుడు గురువు గారు ఆయనకి నీరు తాగడానికి ఒక గ్లాస్ ఇచ్చింటే చెప్తారు, ఈ గ్లాస్ పెట్టి దీన్ని ధర ఎంత ఉంటుంది బాబు అంటారు. ఒకటి 50 గ్రాములు అంటారు, ఒకటి 100 గ్రాములు అంటారు, ఒకటి 150 గ్రాములు అంటారు. గురువు గారు అంటారు, నిజంగా మనం తెలుస్తుందని కరెక్ట్ రీచ్ అంటే ఎవరు చెప్పలేరు, దీన్ని నేను ఒక 10 నిమిషాలు ఇక్కడ ఎత్తి పట్టుకుంటే ఏమో ఒకటి అని అడుగుతారు. ఏం కాదంటే గంట సీ పడుకుంటే ఫ్రీ లాగేస్తుంది, రోజు పడుకుంటే ఫ్రీ టార్మలైజ్ అయిపోద్ది, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారంట. అప్పుడు గురువు గారు కష్టం ఏదైనా మనసులో 10 నిమిషాలు మోస్తే పర్లేదు, గంట సేపు మోస్తే పెయిన్గా ఉంటుంది, రోజుకమయ్యాలంటే దుర్భరంగా ఉంటుంది, జీవితమయ్యాలంటే ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటాం. మనసులో ఉండే కష్టాన్ని ఎప్పటికప్పుడు కింద పెట్టేసేంత విధానమే ఆధ్యాత్మిక చింతన అంటే. మనసులో ఉండే కష్టాన్ని ఎప్పటికప్పుడు కింద నుంచి పెట్టేసేదే ఆధ్యాత్మిక చింతన. అందుకనేది ఎంత కష్టాలు నాకు కొన్ని వేల మంది చెప్తుంటారు. నా జీవితంలో 30 సంవత్సరాల నుంచి నేనేదో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, కొన్ని వేల మంది చెప్తుంటారు. స్వామి గురికి కూర్చున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ గురి అన్ని మనుషులు రిక్వెస్ట్ చేస్తాయి, అన్ని మనుషులు రిక్వెస్ట్ చేస్తాయి. ఒకసారి రాజమండ్రి గారు మన వెబ్సైట్ తయారు చేశారు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి సంతానం చూపించిన తర్వాత ఆయన ఖాళీ సమయం ఉన్న కళ్ళ గురి తెచ్చిపోతుంది అన్నారు. అతను ఏమన్నానంటే మళ్ళీ వస్తాను ఎక్స్టైజ్ నా వైపు కొంచెం మిత్రమైన అయితే ఎక్స్టైజ్ వెళ్ళిపోతాం, మీ వాళ్ళు ఏదైనా ప్రవర్తన చెప్పింది విన్నాం అనుకోండి, ఏదైనా మన ప్రవర్తన వచ్చేస్తుంది, ఆయన పేరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అవుతుంటాయి, హ్యాపీగా వెళ్ళిపోతాం స్వామి, మేము రెక్స్ వెళ్ళిపోతాం మీ గురికి. ఆధ్యాత్మిక చింతన వ్యక్తుల్లో గౌరవం తీర్చేయడానికి ఇది మెకానిజం అనమాట. ఈ రోజు మన సొసైటీలో గౌరవం ఉండే గౌరవం తీసుకునే మెకానిజమే లేదు. ఎవరు కూడా పెట్టుకుంటూ పోవాలి, అందుకని మనుషులు అది వ్యక్తి లేకుండా గౌరవం కనిపిస్తుంది. కానీ వాళ్ళ మనుషులు పెట్టండి ఎంత గౌరవం మీరు మోసుకోవాలని చెప్తుంది అనమాట. వ్యక్తి మీరు ఎంత గౌరవం ఉన్నాయో అతను అక్కడ జరుగుతూ ఉంటాడు. ఎందుకంటే రోజులోకి తెలుసుకోవాలి కానీ తగ్గించుకునే విధానమే లేదు మెకానిజం సొసైటీలో. ఉదయం అధ్యయనం ఖచ్చితంగా ఉండేటువంటిది కాలక్షేపం అంటే గురించి కాలక్షేపం. అందుకని ఈ రోజు మనం ఇంట్లో కాలక్షేపం చెప్పి దొరకబోతుంది అందరూ జాయి చేస్తుంటా ఉన్నాం అనమాట. ఈరోజు చాలా మంది కష్టం ఉన్నారు. ఎవరైతే ఆ టీవీ చూసిన వ్యక్తులందరూ కూడా ఒక ఆయన ఇచ్చి మన హైదరాబాద్ లో చెప్పారు ఏమని అంటే స్వామీజీ చాలా ప్రాబ్లం జరిగేస్తుంది భవిష్యత్తులో అన్నది ఏంటయ్యా ఆ టీవీ సీరియల్స్ లో అంతా కూడా ఆదరణ డెవలప్ చేయకుండా చూపిస్తున్నారు స్వామి మా వాళ్ళందరూ చూసేస్తున్నారు ఏమైపోతాయంటే అర్థం కావట్లేదు సమాజం పరిస్థితి అని ఇంకొక ఆయన చేశాడు మాకు మొదలై చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్వామి ఆ టీవీలో వచ్చి ఏడుకలన్నీ విని పెట్టుకుని అంతా చూస్తూ ఉంటారు నేను కష్టపడి ఆఫీస్లో దిగిపోతే భూమిలో పెట్టాలని కానీ ఆ టీవీ పెట్టాలి అనుకుంటాను లేదు ఇంకో అంతా చెప్పాడు మా అమ్మ నిద్రపడింది అని పక్కన నిలబడి అంత ఏమిటాడు ఏమైనా అంటే కనుక్కోవచ్చు ఎందుకంటారు నేను ఏమైనా దండ టిక్ అంత కొనుక్కునే దానికి ఇంక జోక్ చేయగలరు అంటే అడిగారు స్వామి రోజంతా రకరకాల ప్రాబ్లమ్స్ మనుకుంటే ఎక్కడ పట్టదు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అందుకని చెప్పి అంటారు అప్పుడు నేను ఒక స్థానం తెచ్చి చెప్పాను కన్నడ దేశంలో కనకదాసుని ఒక భక్తుడు ఉన్నాడు అయ్యా ఆయన అన్నాడు నర జన్మ బందాద నాడిదే విలువ కృష్ణవానవారది నరుడి జన్మ ఇచ్చిన తర్వాత నాలుగు సన్నతి ఉన్న తర్వాత కృష్ణాన్ని ఇల్లు కనకూడదు దాని ఎన్ను నిడువు ఆగ కృష్ణ అనబారని దారిలో నడుచుకొని లేటప్పుడు కృష్ణ అని ఎందుకు కనకూడదు మగువ లాలిసువాద కృష్ణ అనబారని పిల్లలు నాటించేటప్పుడు అయ్యో అమ్మో లేకపోయి పనికి మన పాటలన్నీ పాడే బదులు కృష్ణ నామ ఎందుక బాలుగా నమ్మివాడు పనులు చేసేటప్పుడు అయ్యో అమ్మ అని బదులు కృష్ణ అని ఎందుకు పెట్టకూడదు కృష్ణ కృష్ణ అందరూ కష్టాలు నిస్తిల్ల కృష్ణ కృష్ణ అంటే ఇంత కూడా కష్టాలు ఉండవు కష్టాలు ఉండవు నేను చెప్తాను ఆయన అనే బదులు కృష్ణ కృష్ణ అంటే నువ్వు తీసుకుని పడుకోవచ్చు నీ ఆవిడ కూడా తీసుకుని పడుకోవచ్చు ఆవిడ కూడా తీసుకుని పడుకోవచ్చు నేను ఇంతకు దీని రోజు నేను ఏం చేస్తే సాయంత్రం అయితే దేవాలయానికి వెళ్ళి ఇక్కడ సత్రంలో దాంట్లో ఇంకా పాల్గొని వాళ్ళ పిల్లలను దైవం అక్కడ తీసేసి ఇంటికి వెళ్తే హ్యాపీగా పడుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు అటువంటి మెకానిజం లేదు అది కూర్చుంటాడనమాట ఇది ఆన్ చేస్తారు ఎన్ని కాపీ అంటారు కాపీ పెట్టే వాళ్ళు మంచి వచ్చింది కళ్యాణ్ జ్యువెల్స్ లేకపోతే జ్యువెల్ కార్పొరేట్ ఏదో ఒకటి దాంట్లో మంచి ప్యాటర్న్లో ఒక గోల్డెన్ దగ్గర జోడిస్తారనమాట అప్పుడు చాలా బాగుంటుంది అండి గోపడ చూస్తుంది వ్యాపారం అనేది అయిపోతుంది ఈ ప్లాస్టిక్ మంచి డిజైన్ ఇస్తున్నాను కప్ప వెనక్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ పెంచుకుంటూ అశాంతికి పోతూ ఉన్నాం పోతూ ఉన్నాం ఎవరు కూడా ఆలోచించట్లేదు రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి ఆ మనస్సుని శాంతిగా జీవింప చేయడానికి ఒక మెకానిజం సొసైటీలో లేదు వీటన్నిటిని గుర్తించి స్వామి ప్రభుత్వాలు గారు ఈ సనాతన ధర్మాన్ని ఈ యొక్క యుగ ధర్మం నామ కల్పితుల ఉద్యమాన్ని ప్రపంచం అంతా కూడా ఇక ప్రచారం చేశారు శ్రీ చైతన్య మహాప్రభు తాత్కాలికప్పుడే 500 సంవత్సరాల కిందట వచ్చి ఆయన ఈ సంక్షిప్త ఉద్యమాన్ని ప్రారంభించారు మన అర్జునులు ఏమనుకుంటున్నా అంటే నేను హ్యాపీగా లేని వాడు హ్యాపీగా ఉన్నాడు నేను హ్యాపీగా లేని వాడు హ్యాపీగా ఉన్నాడు రియాలిటీ ఏంటంటే ఎవరు హ్యాపీగా లేడు ఒక కాకి అంత ఏదైతే వెళ్ళిందంట అంత అంత నువ్వు తెల్లగా చాలా బాగున్నావని అంట అంతని అంటే నేను కూడా అక్కడ అనుకునేదాన్ని మధ్య చిలకను చూశాను నేను ఒక్క తెలుపు రంగులో ఉన్నాను చిలక రెండు రంగులు ముక్కు ఎర్రగా ఉంది పచ్చగా ఉంది చిలకే బాగుందని అంటున్నాను ఈ కాకి రాంపులో వేసింది చిలక దగ్గరికి పోయింది చిలక చిలకలు చాలా బాగున్నావు అని చిలక ముందు నేను కూడా అక్కడ అనుకున్నాను కానీ ఈ మధ్య లెమన్ చూసిన తర్వాత నేను రెండు రంగులే లెమన్ చాలా రంగులు చాలా బాగుంది అనిపిస్తుంది అని అప్పుడు కాకి చిలక లెమన్ దగ్గరికి ఇవన్నీ దూరంగా ఉన్నాయి ఈ నమలి పురుగు నుంచి నృత్యం చేస్తూ ఉంటే అందరూ వచ్చి సెల్ఫీ తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం చాలా బిజీగా ఉంది అక్కడ సిచ్యువేషన్ దీన్ని వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత సందర్శకులు అసలు నమలి ఒంటరిగా ఉంది అప్పుడు ఈ కాకి వెళ్ళిపోయి కాకి కాకి నువ్వు ఎంత సంతోషవంతురాలు ఎంత అద్భుతంగా ఉన్నావు అందంగా ఉన్నావు ఎంతమంది ఈ ఆకర్షితులు అవుతున్నారు సో గ్రేట్ అది ఇది అని చెప్పి పోవడం మూల దగ్గర అప్పుడు నమలి అందుకుని నేను అనుకునేదాన్ని అనుకునేదాన్ని ఈ మధ్య ఒక రియలైజేషన్ వచ్చింది నాకు ఏంటది అని అందరికన్నా స్వేచ్ఛగా ఆనందం ఉండే పక్షి ఒక రేళ చేసి నాకు సాక్షాత్కారం కలిగింది అది ఎవరు కాకి నువ్వే అండి మమ్మల్ని అందరినీ బోర్లో పెట్టేశారు నేను ఎవరైనా బోర్లో పెట్టారా చెప్పాను అడిగింది మమ్మల్ని అందరినీ బోర్లో పెట్టారు నేను ఎవరైనా బోర్లో పెట్టారా మాకు వెళ్ళి ఇంత అందంగా ఉన్న స్వేచ్ఛ లేదు కానీ నీకు హతి నిన్న ఎవరు బోర్లో పెట్టరు మనిషి అజ్ఞానంలో ఏమనుకుంటారంటే
ఈ ధనము పదవి ఇవన్నీ తెలుసుకుంటూ పోతే ఆనందం పెరుగుతాడనుకుంటాడు, కానీ ఇవన్నీ ఆనందానికి సూత్రాలు కాదు.
ఉత్తరానికి ముద్ర గీతలో భగవంతుడు చెప్తాడు, ఒక పిచ్చుకోటి మాంస కుక్కను పట్టుకుని ఎదుర్కొ పోతూ ఉంటుంది, నేను చూస్తే ఒక కాకి దాన్ని తరంతో ఉంది, నేను చూస్తే ఒక గద్ద తరంతో ఉంది, ఒక రాజము దాన్ని తరంతో ఉంది, ఇవన్నీ ఏం తరుగుతాయని చెప్పి అది ఆలోచిస్తుంది. ఆ చిన్న మాంస మొక్క కోసం దాన్ని ఎదిలేసి ఆ చెట్టుకు నెమ్మది కూర్చొని ప్రశాంతంగా తోట తీసుకుంటుంది అన్నమాట. ఉదాహరణకి కృష్ణుడు వచ్చేసి అందమైన భార్య ఉన్నా, పదవి ఉన్నా, ధనమున్నా, కాకు రూపంలో, బట్టల రూపంలో, ఆభరణ రూపంలో మన నుంచి వాటిని దూరం చేయడానికి తరుగుతూ ఉంటారు. వాడికి నా శాంతి, నా సుఖం అది లేని వాడు హ్యాపీగా ఉంటాడంట, హ్యాపీగా ఉంటాడు.
మనిషికి ఏదైతే నీకు అశాంతిని దుఃఖాన్ని పెంచుతారో దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఏదైతే శాంతిని నేర్చుకోవాలని ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తారో దానికి లాస్ట్ తయారీ. ఎవరికైనా ఆధ్యాత్మిక చింతన అంటే భయపడి పాడుకోతారు అనమాట. ప్రవచనలుగా నేను చూస్తాను, ఏదన్నా జ్యోతిగా సంగీతం ప్రవచన అత్యాయిస్తా ఉంటే నవ్వుతాయిస్తా ఉంటారనమాట. కొంచెం వ్యసనాలు వదిలేయాలా, మంచి మార్గంలో ఉండాలా అంటే మాటలు వచ్చాయంటే భార్య భర్తలు ఒకరినొకరు చూసుకుంటారు, చూస్తాం అంటే ఎవరికొకరి వారికి బంగారు గుడ్డు పెట్టే బాత ఉంటుందంట. పరిమితులు అంటే ముందు భాగం నోరు ఖర్చు అయిపోతా ఉంది, వెనక భాగం ఆదాయంగా ఉంది, ఖర్చు అయ్యే భాగం నాకు దేనికి, ఆదాయం వచ్చే భాగాన్ని ఉంచుకుంటాను అని చెక్కి వచ్చాడంట. ఏమంటుంది చెక్కి వచ్చేస్తే గుడ్డు అవుతుంది ఏం రాదు. సో మనం కూడా హ్యాపీనెస్ అన్నటువంటి దానికి కొన్ని నియమాలు పాటించాలా, ఒక ప్రవచనం జీవితాన్ని గడపాలా. ఎందుకంటే ఐదో యాక్షన్ ఎక్స్పెరెంట్ ఆపరేటివ్ రియాక్షన్, మనం చేసినటువంటి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మనం మంచి పనులు చేస్తే సత్ఫలితాన్ని పొందుతాం, చెడ్డ పనులు చేస్తే దుఃఖాలు పొందుతాం. సుఖాలు కాదు ఇది, ఏ పాలిటీ ఏదైతే దేవుడు మా ముఖం పెట్టిన వాళ్ళు ఆ అవసరం లేదు అని మన ముఖం తెలుగుని శిష్యానికి సేవా కష్టాలు ఉన్నాయి. మన నవరిస్తే మన సుఖమా దేశమాస్తుంది. కార్ సెంటర్ ఉన్నాడంట అమెరికాలో, కార్ సెంటర్ లేదు ఇల్లు కట్టేస్తారు, అక్కడ చెక్కతో ఇల్లు పెడతారు అనమాట. అప్పుడు ఆయన కొన్ని రోజులు పనిచేసిన తర్వాత వాడికి ఒక రోజు చేసిన చిన్న సార్లే రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పి కాంట్రాక్టర్ చెప్పారు, ఇంకా నేను పని చేయనండి అన్నారు. కాంట్రాక్టర్ అన్నాడు, రేపు ఒక ఇల్లు కట్టరా, ఒకే ఒక ఇల్లు అన్నారు. నేను నేను ఇంక రిపేర్ చేసుకున్నాను ఆఫర్, నేను నేను ఒక ఇల్లు కట్టాను. ఇది క్రికెట్ లేదు కదా అందుకని చెప్పి నాకు నాటుగా పిచ్చి పిచ్చిగా కట్టేశారు. ఆ ఇల్లు కట్టేసిన తర్వాత కాలం వేసి తీసుకెళ్లి కాంట్రాక్టర్ చేతిలో పెట్టారు. కాంట్రాక్టర్ ఏమన్నాడంటే, అరే బాబు జీవితం అంతా నా కోసం సేవ చేశావు, ఈ ఇల్లు నీకు నేను గిఫ్ట్ చేయాలనుకున్నాను. ఇది నాకు గిఫ్ట్ ఇది ఆచార్యం చేసేది ఏమంటారంటే, నువ్వు నడుచుకునే నడవడికను బట్టి నీ ఇల్లు నిర్మితం అవుతుంది, ఆ ఇంట్లో ఉండబోయేవాడి నువ్వే. నువ్వు మనిషిని నడుచుకుంటే మంచి గృహం, మంచి పరివారం, మంచి భార్య, మంచి పిల్లలు అంత మంచిగా ఉంటుంది. నువ్వు ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే అన్ని శుభ్రంగా ఉంటాయి. సో నీ నడవడికను బట్టే నీ గృహం ఎట్టుంటుంది అనేది డిసైడ్ అవుతుంది. దానివల్ల ఆచార్యం ఏదో అసలుత చెప్పట్లేదు, శాస్త్రాలు ఏమో అసలుత చెప్పట్లేదు, ప్రభుత్వాలు అసలుతులు లాజిక్ చేశారు. ప్రతి ఒక్కరికి ఆనందం కావాలా, దేశస్థులు ఏంటి అంటే ఆనందానికి సూత్రం లేదు. గవర్నమెంట్ క్లాస్ బ్రేక్ చేస్తే గవర్నమెంట్ పనిచ్ చేస్తుంది, నేచర్ క్లాస్ బ్రేక్ చేస్తే నేచర్ పనిచ్ చేస్తుంది. ఇగ్నరెంట్ అఫ్లాన్ ఇస్ మై ఎక్స్క్యూజ్, నాకు చట్టం తెలియదండి అని వాళ్ళు హత్య చేశాను, ఈ ఒక్కసారి సన్మానం చేయండి అని చూసుకుంటారని. సామాన్య సమాజంలో చట్టం తెలుసుకో జీవనాన్ని గడపాలా, ప్రకృతిని జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ఆ ప్రకృతి చట్టాలు సమీపచ్చేటువంటిదే భగవద్గీత, భాగవతం ఇవన్నీ అనమాట. భగవద్గీతలు ఏం లేదండి, దూత అంటున్నారు ఏం చేసి ఏం చేయకూడదు, ఏం చేసి నువ్వు ఆనందాన్ని పొందుతావు, ఏం చేసి దుఃఖాన్ని పొందుతావు, అటువంటి సత్యాలు ఉన్నాయి. అందుకని పలు పల్లెటూరులో చెప్తారు, మానవ యంత్రానికి భగవద్గీత మాన్యులు అన్నారు. మాన్యుల తల్లి ఇష్టం ఆపరేషన్ చేసి ఆపరేట్ చేస్తే కూతురు నడుస్తుంది. మనం మానవులు చదవకుండా ఇష్టం చేసిన విషయం నడిపేసి ఆ చరిత్రైన తర్వాత ఇష్టం లేని మానవులు చూస్తారంటే ఉపయోగం తెలిపిన తర్వాత ఇది మనం చేస్తే అలాగే ఎవరికైనా భగవద్గీత చదవండి అంటే ఇమీడియట్ గా ఆలోచన తెలుసా, అప్పుడు గురు స్వామి 60-70 సంవత్సరాల తర్వాత కదా అంటాడు.
ఇప్పుడు 60-70 సంవత్సరాల తర్వాత ఈ యంత్రం పని పూర్తి లేదు, కళ్ళు కనిపించట్లేదు, తోలు కనిపించట్లేదు, పళ్ళు రాలిపోయి పళ్ళు రాలిపోయాయి. అందుకని మనిషి జీవితం మృత్యువు చేరుకోబోయే లోపల మనం ఏమి సాధించాలా అంటే, లేటెస్ట్ గా నేను ఒక విషయం చేశాను మీకు, ఈ యాపిల్ కంపెనీ సంస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఆయన ఒక మెసేజ్ పంపించాడు అనమాట లాస్ట్ లో చనిపోయేటప్పుడు. ఎంత డబ్బున్నా కానీ విలువైన హాస్పిటల్ని కొనొచ్చు, విలువైన వార్డును కొనొచ్చు, విలువైనటువంటి వైద్యుని కొనొచ్చు, విలువైన వైద్యాన్ని కొనొచ్చు, కానీ నొప్పిని అనుభవించే వాడిని మాత్రం డబ్బుతో కొనలేమన్నాడు. ఎవరు చేస్తున్న కర్మను బట్టి ఆ నొప్పి వాడే అనుభవించాలా, ఆ నొప్పి వాడే అనుభవించాలా. దానివల్ల ఈ మనిషి జీవితం ఏంటి అంటే ఇది దుఃఖాలు, జన్మ మృత్యువు బుద్ధితనం వ్యాధి ఎవ్వరూ తప్పించుకోలేదు. అడుగుతున్నవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా బ్రహ్మ అయినా భగవంతుడు గీతలో చెప్తున్నారు, ఆ బ్రహ్మ భూనాంలోకి పునరావర్తన అర్జున మాము పెట్టి కౌంచ పునర్జన్మలు అది చేసి బ్రహ్మలోకం నుంచి పాతాల్లో కొండకి ఎక్కడికి వెళ్ళిన పునర్జన్మ ఉంది, ఆ లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ లేదు. ఈ విలువైన మనిషి జీవితం ఆయన లోకానికి చేరుకునే దానికి మనం వినియోగించాలి. సో ఇప్పుడు ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలంటే మనం ధర్మంగా జీవితాన్ని గడపడం, ధర్మంగా జీవితాన్ని గడపాలంటే మన మైండ్ కంట్రోల్లో ఉండాలా. ఆ మైండ్ని కంట్రోల్లో ఉంచడం కోసం ప్రతినిత్యం మంత్ర జపం, మన్ అంటే మనసు, ప్రా అంటే మనసు అని కల్మిషాలను తొలగించేటువంటిది. మైండ్ని కంట్రోల్ చేయడానికి ప్రతినిత్యం మంత్ర జపం చేయాలా. ఉద్యోగమో వ్యాపారమో ధర్మంగా చేసుకోవాలా, భార్యాపిల్లల్ని ప్రేమగా చూసుకోవాలా. జీవితాంతంలో మళ్ళా ఈ పుణ్య ప్రపంచానికి రాకుండా ఆ రకంగా జీవితాన్ని గడిపితే భగవంతుని చేరుకునే దానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఏంటి అంటే పోస్టం చేసుకుంటూ ఉంటాం. లాస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే భక్తి. పక్కన పడితే సినిమా పిల్లలు రాగడు, కౌట పిల్లలు రాగడు, భార్య రెస్టారెంట్ పిల్లలు రాగడు, గురి పిల్లలు మాత్రం ఆగిపోతాడు. లాస్ట్ ప్రయారిటీ. కానీ ఫస్ట్ ప్రయారిటీ దీన్ని తీసుకునేటువంటి డాక్టర్ని చాలా గొప్పగా ఉన్నదండి, చాలా గొప్పగా ఉంది. ఒకసారి ఒక వ్యక్తి భగవద్గీత ఎన్ని కోసం కొత్త తపస్సు చేశాడంట, ఎన్ని తప్పిస్తూ అన్నాడు. ఆ తపస్సు చేసిన వ్యక్తి పేరు అమృత, ఆయన పేరు అమృతం. ఎన్ని కోసం తపస్సు చేశాడు, ఎన్ని తప్పిస్తూ వెళ్ళాలన్నాడు, మృత్యు లేకుండా వరాన్ని ఉన్నాడు. వాళ్ళ ఆయన అందరికీ ద్వారా పోతారు, అది కూడా కూడా అన్నాడు. అంటే పని చేయండి, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లెటర్ రాయండి, నేను మోక్షానికి ప్రచారం వచ్చాను అని చెప్పాడు. అదైతే చేస్తాను అన్నాడు. దీనిలో ఎముడు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎట్లా ఇన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది కదా అని విశ్వం ఇంటికే ఇంటికి పోగాలని అనుభవిస్తూ చెయ్యని పాపం లేదు. కొన్ని అర్థం ఎన్ని నిలబడుకుంటే ఎంతకు వేసిపోయాయి, ఎంతకు వేసిపోతే ఏం చేస్తాం, కాదు వేసుకుంటాం. ఒకరికి 8 రేటు ఉన్నాయంట, ఆయన మళ్ళీ చచ్చేవాడంట. ఆ డాక్టర్ ప్రకటన అన్నాడంట, లెక్క పెట్టమంటారా కత్తిరించమంటారా అన్నాడంట. మీరేమో తెలుసా, కాలరవి అన్నాడు. కళ్ళు చేస్తున్నాడు, కొందరు కళ్ళు మొక్కలు కంటే అర్థం చేస్తున్నాడు, కళ్ళు కాకపోతే పెట్టిన పనులు చేస్తున్నాడు, తిరిగి కళ్ళు కలిపి ఉంది కళ సహాయం చేస్తున్నాడు. అప్పుడు నమ్మకం కూడా వచ్చాడు. వస్తే మీరికి ఎక్కడి నుంచి కోపం వచ్చిందంట, మనుషులే మాట్లాడుతారనుకున్నాను, దేవతలు మాట్లాడుతారా, మీరు నాకు మాట ఇచ్చారు, వచ్చేదానికి ముందు ఇంటికి లెటర్ రాస్తానని చెప్పి లెటర్ లేకుండా లెటర్ చేశారు, అసలు దాన్ని అని చెప్పి రాముదేవి నడుస్తున్నారండి. ఎవరన్నారంటే ఆపాయి ఈ లెక్చర్, నువ్వు ఒక్క లెటర్ అడిగితే నేను 4 లెటర్లు పంపిస్తానన్నాడు. మీరు అమాయకం ఏమన్నారంటే ఓ కొన్ని బాగా మిస్ చేసింటాడు ఏమో అన్నాడు. ఒక ఇచ్చాడా నేను పెన్న పేపర్ ఇస్తుండగా నా లెటర్లు ఎంతకుని నడిస్తే అది 1 లెటర్, కళ్ళు మట్టుకు పారితే 2 లెటర్, కళ్ళు రాలితే 3 లెటర్, కాళ్ళు చెయ్యి పడిపోయి 4 లెటర్ తర్వాత నేను వచ్చానన్నాడు. దీని అర్థం ఏంటి అంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యేటువంటి మనం స్పిరిచువల్ గా సీరియస్ గా అవ్వాలా. మృత్యు అన్న తెరబడిన తర్వాత మనకు మన పరివారానికి సంబంధం ఉండదు. భవిష్యత్తు నిర్ణయించుకునేది మనం మన యొక్క ఈ జన్మలో చేస్తున్న సాధనను బట్టి, ఆధ్యాత్మిక చింతనను బట్టి భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది. ఈ మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని అజ్ఞానము మోహంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వడానికి చైతన్య మహాప్రభు కృష్ణుడే 500 సంవత్సరాల కిందట చైతన్య మహాప్రభుగా అవతరించారు. ఆయన వచ్చి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించి ఈ సందేశాన్ని ప్రజలకిచ్చి ఆయన భవిష్యత్ వాళ్ళు పలికారు. భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఒకరు వస్తారు, ఆయన ఈ సంకీర్తన ఉద్యమాన్ని, ఈ సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచం అంతా కూడా ప్రచారం చేస్తారు. ఆ సేనాధ్యక్షుడే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు స్వామి ప్రభుత్వ. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క అనుగ్రహం వల్ల, ఒక్క వ్యక్తి ప్రభుపాదులు వారి యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు ప్రపంచం అంతా 200,000,000,000,000 మంది వ్యక్తులు ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. మొన్న మన వరల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు చైతన్య మహాప్రభు యొక్క జన్మదిన వేడుకలు జరుపుకునే దానికి ప్రపంచం అన్ని దేశాల నుంచి 2,000,000 మంది పాశ్చాత్యులు వచ్చినారు. గుంటూరు నుంచి కూడా 10,000 మంది భక్తులు వెళ్ళి వచ్చారు అనమాట. అక్కడ ఈ సంకీర్తన ఉద్యమం ఉద్యుతంగా ప్రపంచం అంతా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఉన్నారు. మీరు చేయాల్సినటువంటిది ఏం లేదు, ఉద్యోగం వ్యాపారం హ్యాపీగా చేయొచ్చు. ఆధ్యాత్మిక చింతన అంటే సన్యాసం అని భయపడాల్సిన అవసరం లేదు. చెడుకు సన్యాసం అంతేగాని భార్యతలను వదిలిపెట్టాలని చెప్పలేదు. వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నటువంటి అర్జునుడికి బోధించినటువంటిది భగవద్గీత జ్ఞానం. ఆయనే అన్నాడు, నాకు ఏదైనా ఇష్టం వద్దు, అడుగు పెంచి జీవితం గడిపేస్తానని చెప్పి వెళ్ళిపోతానన్నాడు. ఆయనకి బాధ్యతను తెలియపరుస్తూ బోధించినటువంటిది గీతా జ్ఞానం అన్నమాట. సో అందువల్ల ఎవరైతే భగవద్గీత జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఒక పర్ఫెక్ట్ పౌరుడు అవుతారు, పర్ఫెక్ట్ భర్త అవుతారు, పర్ఫెక్ట్ భార్య అవుతుంది, పర్ఫెక్ట్ పిల్లలు అవుతారు, సమాజంలో పౌరులు అవుతారు. సో ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి గుణాలు ఆ వ్యక్తుల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది భగవద్గీత జీవితంలోకి తీసుకోవడం వల్ల. 3 సంవత్సరాల కిందట స్టేట్ వైడ్ భగవద్గీత కాంపిటీషన్ కండక్ట్ చేస్తే నెల్లూరు జిల్లా కడప జిల్లాకి డిస్టిక్ ఫస్ట్ ముస్లిం పిల్లలకి వచ్చింది అనమాట. నెల్లూరు జిల్లాకి వచ్చిన ఫస్ట్ ప్రైజ్ డిస్టిక్ ఫస్ట్ వచ్చిన పిల్లవాడు రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ జరుగుతూ ఉంటే 20,000 మంది భక్తులందరూ ఉంటే నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతానండి అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చారు. అతను ఏం చెప్పారంటే, మా పెద్దలు భగవద్గీత చదవద్దు, అది మన మతం గ్రంథం కాదు అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇస్కాన్ వాళ్ళు స్టేట్ ఫస్ట్ ప్రైజ్ 100,000 రూపాయలు అని పెట్టేసరికి నాకు కొంచెం టెంప్టేషన్ వచ్చింది, నేను చదవడం మొదలు పెట్టాను. అయితే భగవద్గీత చదవడం మొదలు పెట్టిన నాకు అర్థమైంది, మతం ఉన్న పదం ఎక్కడా లేదు భగవద్గీతలో. మానవులకు మార్గదర్శకమేది, మానవులకు మార్గదర్శకమేది, ఒక పవిత్రమైన జీవితాన్ని గడపడానికి ఇది మార్గదర్శకంగా ఉంది. నేను చదివిన తక్షణమే హింసను వదిలేయాలని మాంసభక్ష్యం మానేశాను. నేను ఒక పవిత్రమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, చర్చి పిల్లవాళ్ళు బైబిల్ తీసుకెళ్తారు, మసీదు పిల్లవాళ్ళు ఖురాన్ తీసుకెళ్తారు, ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి భరత భూమిలో, ఒక్క హిందూ భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేను, అది మీరు చేయండి, అప్పుడు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి చేయించింది. మీకు కావాలంటే చూపిస్తాను, అది రికార్డింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది. ఆ పిల్లవాడు ఆ సందేశం చెప్పి విజేశారు. ఒక్కసారి అతను సమీపే కలిగిన పరివర్తన అది. ప్రత్యేకించి స్వామి ప్రభుత్వాలు గారు యథాపదం అని చెప్పారు భగవద్గీత, ఎటువంటి చేతులు మార్పులు లేకుండా. ఈరోజు 40-50 వేల వెరైటీస్ ఉన్నాయి భగవద్గీతను కూడా. వాళ్ళేంటి అంటే వాళ్ళకుండా బలహీనతలను సమర్థించుకుంటూ కష్టాన్ని మార్చేసి ప్రజలు చేశారు. అటువంటి కల్పితాలు ఏం లేకుండా, కాలుష్యం ఏం లేకుండా యథాపదంగా స్వామి ప్రభుపాదులు గారు ఈ భగవద్గీతను ప్రజెంట్ చేయడం వల్ల ప్రపంచం అంతా దాన్ని చదివి 200,000 మంది జీవితాల్లో మార్పు వస్తూ ఉంది. సో ఆయన ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఒకటే, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే ధర్మానికి విరుద్ధంగా జీవితాన్ని గడపద్దు. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. అహింస అన్నటువంటి పాదాన్ని మాంసభక్ష్యం పడగొడుతుంది, పవిత్రత అన్న ధర్మపాదాన్ని వ్యభిచారం పడగొడుతుంది, సత్యవాత పరిపాలన అన్నటువంటి ధర్మపాదాన్ని జూదం పడగొడుతుంది, మద్యం తపస్య అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని అనర్థాలకు కారణం ఈ 4 దర్శనాలు. వీటిని మనం వదిలేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది, ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, సాంఘిక పరిస్థితి ఆధ్యాత్మికంగా మానసికంగా అన్ని రకాలుగా కూడా మానవాళి ఉద్ధరించబడుతుంది అన్నమాట. ఈరోజు మీరు గమనించినట్లయితే యువశక్తి భారత భూమిలో, నేను ప్రచారానికి వేరే కంట్రీకి కూడా వెళ్తుంటాను, ఎక్కడికి వెళ్ళినా అక్కడ బ్రెయిన్ అంతా కూడా భారత భూమిలో ఉన్నటువంటి యువతే. ఏ దేశానికి అయినా కానీ అటువంటి యువత 50% నిర్వీర్యమైపోతుంది ఈ మాదక ద్రవ్యాల వల్ల, మత్తు వల్ల, ఈ వ్యసనాల వల్ల. సో వీటన్నింటి మన యువతను మనం కాపాడుకుంటే ఈ సమాజం ఎంత భరత భూమి ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుంది, అంత శక్తి భరత భూమిలో ఉన్నటువంటి యువతకు ఉందన్నమాట. సో ఈరోజు మనం ఎవరైనా కూడా ఈ యొక్క చెడు నుంచి మన పిల్లల్ని మనవల్ని ఎట్లా కాపాడుకోవాలా అనేటువంటి పరిస్థితి లేదన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నాలుగు దర్శనాలకు దూరంగా ఉండండి. వాటికి దూరంగా ఉండడానికి నిగ్రహ శక్తి కావాలా. ఆ నిగ్రహ శక్తి నామం నుంచి వస్తుందని చైతన్య మహాప్రభు చెప్తారు. నామ నామ సారి బహుత విజయకరుగా చెప్తే తత్ప్రాపిత నియమిత స్మరణీయన కాల. ఈరోజు మనం భారతీయులుగా ఉండి ఇవన్నీ ఎక్కడ పాటించగలమని భయపడతా ఉన్నాం. ఆఫ్రికాలో సైనికాలు మనిషి మాంసాన్ని తింటారు. అటువంటి వ్యక్తులు వాటన్నింటినీ ఏదైతే పాదవులాగా మారి వారు సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు అన్నమాట. దానివల్ల ఇది నామాన్ని మీరు జపిస్తే ఆటోమేటిక్ గా మీలో ఉన్నటువంటి ఈ చెడు వ్యసనాలు కానీ లేకపోతే అలవాట్లు కానీ వీటన్నిటి కూడా మీరు సులభంగా వదిలేయచ్చు అనమాట. ఉన్నత వృత్తి ఎప్పుడైతే అలవర్చుకుంటామో అదమ వృత్తుల్ని ఆటోమేటిక్ గా వదిలేస్తాం అనమాట. సో ఈ పరతత్వం బదల తత్వం అన్నటువంటిది ఉన్నత వృత్తి. సో అందువల్ల మీరందరూ కూడా ఒక్క 108 సార్లన్నా ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి విషయం జపించండి. తర్వాత ఈ నాలుగు వ్యసనాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే స్వామి ప్రభుత్వాలు వారి గ్రంథాలు అట్లీస్ట్ ఒక 2-3 అన్నా మీ ఇంట్లో పెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా వల్ల అటు బయట చేయడంగానే మర్చిపోతాం. అప్పుడప్పుడు ఈ సందేశం మీకు గుర్తుండాలంటే స్వామి ప్రభుత్వాలు వారి గ్రంథాలు ఒక్క పేజీ మీరు చదివినా కానీ మీరెంత మనశ్శాంతిని పొందుతారు, ఎంత మార్గదర్శనం మీకు లభిస్తుంది అనమాట. సో ఈ రోజు ఆయన ఈ భౌతిక జగత్తు ఎదురు పెట్టడానికి ఉద్యమం ఇంత పెరుగుతూ ఉంది. ఆయన గ్రంథాలు చదివి ఎంతమంది యువతలో మార్పు వస్తూ ఉందన్నమాట. దానివల్ల మీరందరూ కూడా ఎంతెంతో ఖర్చులు పెట్టుకుంటారు, వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆయన పుస్తకాలు ఒక 2 అన్నా తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి, అప్పుడప్పుడు చదవండి, మీకు ఒక మంచి మార్గదర్శనం లభిస్తుంది, మీ జీవితాలు ఎంతో ధన్యమవుతాయన్నమాట. ఇప్పుడు అందరూ కూడా నాతోటి 3 సార్లు గట్టిగా స్వగత నామాన్ని చూపించండి. కలుగుతాలన్నీ కూడా నాశనం అవుతాయి. నాకరే పడతలేదు పాయ సర్వ విజయస్సు దృష్టి వేదాన్ని నిర్వహించడం దగ్గర తిరగలేసిన ఇంతకు మించిన సర్వోపాయం ఇంకొక లేదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా 10 మినిట్స్ పడుతుంది ఒక 108 సార్లు చేయడానికి. అక్కడ ఎక్కడ చేయాలనేది కార్డు ఉంటుంది, అది తీసుకోండి. చూస్తే శీఘ్రం శుభకరమైన ఏదైనా కానీ ఇమీడియట్ గా తీసుకోవాలంటారు. అక్కడ మాలలో దొరుకుతాయి. ఒక మాల దీన్ని మంత్రం ఏదైనా మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. మెజారిటీ అక్కడ ఇంద్రియాలు చేయటం చేస్తే ఏకాగ్రత ఉంటుంది. మనసుని కోరుకు పంపుతారు, ఒట్టి కోరికలు కాదు. కళ్ళు తాగిందంట, దానికి సరైన పిచ్చి పెట్టిందంట, కాళ్ళకు ముందు పెట్టుకునిందంట. అటువంటి కోరికతోటి మనసుని దోచారన్నమాట. మామూలుగానే డిగ్రీగా ఉండదు. మరి ఇన్ని గొప్ప లక్షణాలు డిగ్రీస్ ఉంటే అది ఎక్కడ పరిస్థితి చెప్పండి. సైన్స్ కూడా ఏం చేస్తుంది అంటే నిమిషానికి 60 సెకండ్స్ ఉంటే 400 ఆలోచనలు వస్తాయంట. రోజుకి 70,000 థాట్స్ వస్తాయి మనసులో. దాంట్లో 30% పాజిటివ్ థాట్స్, 70% నెగిటివ్ థాట్స్ అనమాట. సో అటువంటి 70% నెగిటివ్ థాట్స్ ని పాజిటివ్ గా మార్చుకోవాలంటే నామసంకీర్తన అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ 3 మెజారిటీ యొక్క ఇండియా ఏంటి అంటే స్పర్శ, 4 ప్రోత్సహించడము, వినడం సత్యాన్ని. ఈ 3 మెజారిటీ ఆ ఏకాగ్రత ఉంటుంది, మనసు కంట్రోల్లో ఉంటుంది. భగవంతుడు జీవన చేశారు ఎవరు నిజమైన జీవుడు అంటే ఎవరైతే వారి మనసును నిగ్రహించాడో వారే నిజమైన జీవుడు అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు చేశారు. ఎవరి మనసుని ఆధీనంలో పెట్టుకుంటారో వాళ్ళ యొక్క లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా వాళ్ళ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
తర్వాత మీరు ప్రాపంచికంగా ఎంత ప్రయత్నం చేసినా శాంతిగా ఉండలేదు. ఇక్కడ ఒక సూక్ష్మమైన సత్యం ఉంది. ఈ శరీరం అనేది వాహనం, నడిపించేవాడు ఆత్మ. మీరు వాహనంలో వెళ్ళేటప్పుడు మీ ఆకలిస్తే పెట్రోల్ బంక్ తీసుకోవాలని పెట్రోల్ పట్టిస్తే మీ ఆకలి చేయరు. వాహనానికి పెట్రోల్ ఉండను, నడిపించే వారికి అన్నం ఆహారం. ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. అందుకని ఇన్ని ప్రక్రియలు చేసినా కానీ రోజుచ్చడంలో ఏ అసంతృప్తి కొరత అన్నటువంటిది ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. ఆ అసంతృప్తికి కొరత కారణం ఏంటి అంటే ఆత్మ పరమాత్మ సేవలో సైంకర్యం కాలేదు. మీరు ఎప్పుడైతే ఆ పదవ సేవలో మిమ్మల్ని మీరు సైంకర్యం చేసుకుంటారో ప్రాపంచికంలో ఏమి లేకపోయినా కానీ ప్రతి నిత్యం ఆనందాంబుడి వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదం ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించిన ఆనందాన్ని గడుపుతూ జీవితంలో అద్భుతమైన జీవితాన్ని మీరు గడిపేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఈ దుర్వచనాలకు దూరంగా ఉంటూ మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా జీవించడానికి జీవితాంతంలో మళ్ళా భగవత్ సన్నిధి చేరుకునే దానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. శ్రీనివాసు గౌరవ పరమానందే.